हेलो हेलो ఇప్పుడు మనము మన కార్యక్రమం ప్రారంభిద్దామండి. ఎలా అంటే, ఫస్ట్ నేను ఏకశ్లోకి చదువుతాను, దాంతో ప్రారంభమవుతుంది. శివాయ గురవే నమః. శ్రోత్రియుడైన గురువుగారికి నా పాదాభివందనములు. శంకరులు రచించిన ఏకశ్లోకితో మురళిని ప్రారంభిస్తామండి. కిం జ్యోతిస్తవ భానుమానహానిమే రాత్రూ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధో. కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే. కిం తీర్థయో దర్శనే కిం తత్రాహమతో భవన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. ఇది ఏకశ్లోకి అండి, శంకరులు రచించింది. అంత చాలా మధురంగా అనిపిస్తుంది నాకు ఇది. తర్వాత అండి, ఈరోజు మనం చేయబోయే పని ఏంటంటే, వేదాంత విద్యా ప్రకాశక శాస్త్రము అంటే ఆత్మవిద్యను తెలుపుతుంది, అదే వివేక చూడమని. ఎంతో దుర్లభమైన నన్నజన్మ పొందిన వారు ఏకాగ్ర చిత్తంతో వేదాంత శ్రవణం చేసి సద్గ్రహాతో ఆత్మవిద్యను సాధించాలి. దానికి మన ఆదిశంకరాచార్యులు చెప్పిన విషయాలు ఏంటంటే, ఆత్మవిద్య అంటే ఏమిటి, ఆత్మవిద్య లభించుటకు సాధన సంపత్తి ఏం కావాలి, మోక్ష సాధనకు అర్హత ఏమిటి, అధికారి ఎవరు, ఎలాంటి గురువును ఆశ్రయించాలి, బ్రహ్మనిష్ఠుడైన గురువు లక్షణాలు ఎలా ఉంటాయి, శిష్యుడు గురుపదేశం పొందాలి, గురుబోధనలో ఆత్మ అనాత్మలు ఇంద్రియ లక్షణాలు సూక్ష్మ శరీరం స్థూల శరీరం లక్షణాలు ఉంటాయి, ఆత్మ జాగరూకుడిగా తేజస్సుడిగా ప్రాజ్ఞుడిగా ఉన్న ఆనంద స్వరూపుడు ఆత్మ, ఆత్మ ప్రవర్తించే తీరు తెలుపుతారు. ఇక్కడి వరకు మన గురువు గారు బోధించిన విషయాలను మనం అందరము మననం చేసుకుందామండి. మొదట సంభాషకురాలు మాధురి, శ్రీమతి మాధురి విఠలమూర్తి గారండి. మాధురి గారు
నమస్కారం అండి.
శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు వివేక చూడమణి గురించి చర్చించుకుంటున్నాము. వివేక చూడమణి అనుగ్రహించింది ఆదిశంకర భగవత్పాదులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇక్కడ గురువు గారు ఈ శ్లోకాన్ని వివరిస్తూ శృతి స్మృతి శృతులు స్మృతులు పురాణాలపై భారతీయ ధర్మసౌధం నిర్మింపబడింది. వీటి లక్ష్యం వేదాంతం. ఇది ఈ లక్ష్య శుద్ధి లేకపోతే అనైక్యత ఏర్పడుతుంది, రకరకాల మార్గాలు పరస్పర వైరుధ్యాలు ఏర్పడతాయి. ఇలా శంకరులు జన్మించిన సమయంలో ఇలాగే ఉంది. బ్రహ్మ విద్య గ్లానికి గురి అవుతున్న సమయంలో పరమాత్మ అవతరిస్తాడు, అలాగే శంకరులు అవతరించారు. వ్యాసులు వారు వేదాన్ని వ్యాసం చేసి పురాణాలు భాగవతం రచించారు. ఆ వ్యాస హృదయాన్నే శంకరులు ప్రతిష్ఠించారు. అద్వైతం వ్యాసుడు చెప్పిందే శంకరులు చెప్పారు. మనం కరుణాలయం అని శంకరుల్ని అనుకుంటాం. కరుణాలయం అనే మాటకు దేశమంతా శంకరులు పర్యటించి ఆసేతు సీతాచలం శంకరులు తెలియని వారుండరు. బ్రహ్మ విద్య ప్రతిష్టాపన వల్లనే ఆయన ఆచార్య స్థానంలో పెట్టాము. శంకరులు గురు శుశ్రూష చేసి గురు ఆజ్ఞతో కాశీ చేరారు. పరమేశ్వర దర్శనం జరిగింది. విశ్వేశ్వరుని ఆదేశంతో బ్రహ్మసూత్ర రచన చేశారు బద్రీలో. ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్ర భాష్యం, భగవద్గీత భాష్యం, ఉపనిషద్ వాంగ్మయం, వీటిని ప్రస్థానత్రయ భాష్యం అంటారు. ఈ భాష్య గ్రంథాలు సరళమైన సుభగమైన చాలా అందమైన శైలిలో రచించారు. కానీ కొంచెం ప్రజ్ఞ తక్కువగా ఉన్న వారి కోసం ప్రకరణ గ్రంథాలు రచించారు. ఆత్మబోధ, అపరోక్షానుభూతి మొదలగు గ్రంథాలు సులభ శైలిలో తేటతేట మాటలతో ప్రశ్నోత్తర శైలిలో ఉంటాయి. ఇక స్తోత్ర వాంగ్మయం, ఇది కొందరు మందాధికారుల కోసం రచించారంటారు, కానీ అది కాదు. హృదయం బుద్ధి రెండూ ఒకే అంతఃకరణ చైతన్యాలు. విచారణ పెడితే బుద్ధి, హృదయం అనుభూతిగా సాగుతుంది. ప్రేమ అనే భావంతో వెడితే భక్తి. విచారణ వల్ల మనస్సు ఎండగా డ్రైగా అయితే హృదయం మనసుని కరిగిస్తుంది. అహంకారం కలిగితేనే ఈశ్వరంలో లీనమవుతాం. భక్తి లేని జ్ఞానం లేని భక్తి వృధా. అందుకే శంకరులు స్తోత్ర వాంగ్మయం అందించారు. తపన ఉంటే బ్రహ్మ విద్య అర్థమవుతుంది. బ్రహ్మ విద్య కొరుకుడు పదంది కాదు. విచారణ చేస్తే బాగుపడతారనే ఆశతో శంకరులు ఈ స్తోత్ర వాంగ్మయం అందించారు. అందుకే ఆయన కరుణాలయం. శంకరం సమ్ అంటే శుభం సుఖం, శాంతం అద్వైతం, ప్రపంచోపశమనం శాంతం అద్వైతం అని చెప్పచ్చు. అద్వైత సిద్ధిని కలిగించడమే శంకరం. ఆయన లోక శంకరులు. భగవత్పాదమని భగవంతుని స్థానంలో నమస్కరిస్తున్నాము శంకరులని. ఇక వేదాంత విద్య స్మరణ మాత్రంచే పాపహరణం. మనసులో అది ఎప్పుడూ రికార్డై జీవితంలో పైకొస్తుంది. మననం, నిధిధ్యాస, తపన తీవ్రంగా ఉన్నవారు తరిస్తారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు, పూర్వ శృంగగిరి పీఠాధిపతులు, వివేక చూడమణికి చక్కని వ్యాఖ్యానం రాశారు. ఇక వివేక చూడమణి అనే మాటకి అర్థం చెప్తూ, వివేకం చాలా లోతైన మాట, బ్రహ్మ విద్య పొందే అర్హతలలో ఒకటి. నిత్యం అనిత్యం తెలుసుకుంటే అదే వివేకం. ప్రపంచం అనిత్యం, బ్రహ్మము నిత్యం, ఈ జ్ఞానం ఉండడమే వివేకం అని చెప్పారు. శరీరంలో ప్రధానమైనది తల. జ్ఞానేంద్రియాలు స్థానం శిరస్సు. వేద పురుషుని శిరస్సు ఉపనిషత్తు. వేదాంతం ప్రధాన లక్ష్యం ఆత్మ ప్రతిపాదన. ఏది వేదాంత విద్యో దాన్ని ప్రకాశింపచేసేదే వివేక చూడమని. దేని ద్వారా పరమాత్మను తెలుసుకోగలమో అదే వేదం. స్వానుభవ జన్య జ్ఞానమే వివేక చూడమని. ఆ విచారణ, ఆ మంచి ఆలోచనే మనకు అలంకారం. ఇక వివేక చూడమణిలో ఇతర శాస్త్రములను కూడా తీసుకుని అవి శాస్త్ర విషయాలే కలిపి చెప్పారు. ఇది ప్రకరణ గ్రంథం. వేదాంత సిద్ధాంతాలను సమీకరించి రచించింది. ఇక ఇంకా వివేక చూడమణి గురించి నెక్స్ట్ స్పీకర్ శాంతి గారు చెప్తారండి.
థ్యాంక్స్ అండి. గారు వివేక చూడమణి పేరు వివరించారు చక్కగా. తర్వాత శంకర్లు తన భాష రచనను ఎలా చేశారు అన్న విషయం కూడా వివరించారు. ఇప్పుడు తర్వాత సంభాషకురాలు శ్రీమతి శాంతి అఖిళ గారండి.
వేదాంత సిద్ధాంతాలను సమీకరించి రచించిన గొప్ప గ్రంథం వివేక చూడమణి. ఆయన చూపించిన పద్ధతిలో ఒక గొప్ప కవి కనిపిస్తాడు, ఒక ఆచార్యుడు కనిపిస్తాడు. చిన్నపిల్లలకు తల్లి ఎలా అర్థమయ్యేలా చెప్తుందో అంత తేటగా చెప్తారు శంకర్లు వారు. శంకరాచార్యులు వారు వివేక చూడమణి అనే సూత్రాన్ని తీసుకుని వేదాంత సిద్ధాంతాలనే మణులను సమకూర్చి చూపించారు. అలాంటి ఈ దివ్యమైన గ్రంథంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ముందుగా ఆయన మంగళాచరణంలో గురువందనం చేసుకుంటారు. ఆయన గురువైన గోవిందపాదుల వారిని గురువును స్మరించి గురువునందు భాషించే బ్రహ్మ విద్యే గురుత్వము, వేదాంతం ద్వారా ప్రతిపాదించే తత్వమే గురుత్వము అని చెప్పారు. బ్రహ్మ విద్య అంత తేలికైంది కాదు. మొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు, దుర్లభమైన నరజన్మ నీకు లభించింది, ఇది ఎంతో కష్టపడితే లభించింది, దీనిని సార్థకం చేసుకో, ఈ జన్మలో నీకు బ్రహ్మ విద్య పొందే అర్హత వచ్చింది, అనేక జన్మల పుణ్య ఫలితంగా ఈ శరీరం అనే పడవను కొనుక్కోగలిగాం మనం, ఈ వాహనాన్ని దుఃఖ సముద్రం నుంచి బయటపడడానికి ఉపయోగించుకో, అంతేకాని సుఖపడ్డానికి కాదు, శరీరం వచ్చినంత మాత్రాన నీకు అర్హత రాలేదు, మనం అర్హత సంపాదించుకోవాలి, శరీరం రావడం ఒక అర్హత, తర్వాత మగవాడుగా జన్మించడం, అటు తర్వాత బ్రాహ్మణుడిగా జన్మించడం ఇంకా గొప్ప విషయం. అయితే బ్రాహ్మణుడిగా పుడితే సరిపోదు, వైదిక మార్గం అనుసరించిన వాడే అసబ్రాహ్మణుడు, విద్వాంసుడు పండితుడై ఉండాలి, బ్రహ్మ విద్య వైపు నడిచే పాండిత్యం ఉండాలి, ఆత్మానాత్మ వివేచనం కలిగి ఉండాలి. ధ్యాసనము అనగా నిరంతరము ధ్యానము బ్రహ్మమునందు లగ్నమై ఉండాలి. జ్ఞాన భూమికలు అనేవి నాలుగు. అవి సుభేద్య, విచారణ, తనుమానస, సత్వాపత్తి. సుభేద్య అంటే శాస్త్ర సజ్జన సంపత్ కాభిలాష. ఏదైనా వంట పట్టాలి అంటే ఈ నాలుగు ఉండి తీరాలి. విచారణ అనగా సదాచార ప్రవృత్తి, తనుమానస ఇది మూడో స్టేజీ. తనుమానస అంటే విషయాభిలాష క్షీణించడం. సత్వాపత్తి అంటే రజోగుణ క్షీణించి సత్వాభివృద్ధి జరగడం. ముక్తి అంటే విడుదల. బ్రహ్మముతో తాదాత్మ్యం చెందే స్థితినే ముక్తి అంటారు. ఇది ఫైనల్ స్టేజీ. ముందు చెప్పినవన్నిటిని సహాయంతో ముక్తిని సాధించవచ్చు. అంటే ప్రారంభం నరజన్మ, గమ్యము ముక్తి. ఇక్కడ గురువుగారు మగవాడు బ్రాహ్మణ జన్మ వీటితోటి ఆగిపోవద్దు, దేహాభిమానం వదిలి ఆలోచించమని చెప్పారు. ముందు చెప్పినవన్నీ సౌకర్యాలు మాత్రమే, అవి ఉన్నవాళ్ళకి సౌకర్యం ఎక్కువ ఉన్నట్టు. అంతేకాని వాడు మాత్రమే అర్హుడు కాదు. ఈ శరీరాలు భగవంతుడు మనకిచ్చిన వాహనాలు. సైకిల్ కన్నా కారు గొప్పదా, దానికన్నా విమానం గొప్పదా అని అనుకునే కన్నా ఎవరి వాహనంలో వారు తమ తమ గమ్యం చేరడం ముఖ్యం. సంపాదించుకున్న సొమ్ము బట్టి నీవు ఎలా విమానం ఎక్కగలిగావో, అలాగే నువ్వు సంపాదించుకున్న పుణ్యం పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఈ జన్మ లభించింది. కానీ ఏ వాహనమైనా నియమబద్ధముగా ఉంటేనే గమ్యం చేరుకోగలం. నరుడై పుట్టిన ప్రతివాడు అర్హుడే. వాళ్ల స్థాయిని బట్టి వారి వారి ప్రయత్నం వారు చెయ్యాలి. విచారణ మొదలు అయితేనే సఖ్యం సిద్ధిస్తుంది. వైదిక ధర్మ మార్గ ప్రవర్త అంటే ధర్మము చాలా, అది లేకపోతే ఏమీ లేదు. శాస్త్ర ప్రమాణము ధర్మము, మనల్ని ప్రేరేపించేది ధర్మము. వైదిక ధర్మ మార్గమందు పరతత్వము, పరతత్వం అంటే అదే శరణు అని దాని యందు నిష్ఠ కలిగి ఉండడం. విప్రుడైనంత మాత్రం సరిపోదు, ధర్మనిష్ట కలిగి ఉండాలి. నిత్య కర్మలు చెయ్యాలి, పంచయజ్ఞాలు చెయ్యాలి. శాస్త్రజ్ఞానము చాలా అవసరం. వేద ధర్మమునందు నిలిచి ఉండాలి. వేదాలను అధ్యయనం చేసి అందులో చెప్పబడిన కర్మలను అనుష్ఠించు. ఆ కర్మలతో ఈశ్వరుని అర్చించు. అప్పుడు కామ్యముల నుంచి బుద్ధిని మరల్చు. మొట్టమొదటి శ్లోకంలో శంకర్ల వారు ఎంతో చక్కగా చెప్పారు. దీన్ని బట్టి ఎవరికి వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అక్కడి నుంచి చివరిదాకా ముక్తి మార్గంలోకి ఎలా వెళ్లాలో ఎవరికి వారే నిర్ణయించుకోమని చెప్పారు. గురువుగారు అత్యంత ఏకాగ్రతతో శ్రవణం చేయగలిగింది వేదాంతం మాత్రమే అని చెబుతూ ముగించారు.
సరే ఇప్పుడండి, శాంతి అఖిల గారు ఆత్మ విద్యకు ప్రారంభం నరజన్మ అని దాని యొక్క ప్రాముఖ్యత చెప్పారు. నరజన్మ యొక్క ప్రాముఖ్యత చక్కగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే శ్రీమతి మధు మహంకాళి గారు సంభాషిస్తారండి.
గురువుగారు విచారణ గురించి చెప్తూ అన్నారు, పశుప్రాయంగా జీవితం గడుపుతున్నామే, ఇంత జీవితం వృధా అయిందే అని కన్నీరు కారిస్తే విచారణ ప్రారంభమవుతుంది. వేదాంతానికి ఏకాగ్రత అత్యంత అవసరం అని మాటిమాటికి గురుగారు హెచ్చరించారు. వేదాంతం కాలక్షేపానికి వినరాదు, అత్యంత శ్రద్ధాభక్తులతో వినాలన్నారు. అందున వివేక చూడమణిలో ప్రతి అణువు ఉపనిషద్ వాక్యాలని చెప్పారు. అయితే వేదాంతం వింటున్నాం కదా అని ధర్మ అనుష్ఠానాలు వదిలివేయడం ప్రమాదం. మనం వింటున్నది వేదాంతమైనా మనస్థాయి ఏదో తెలుసుకుని ధర్మ మార్గంలో భక్తితో బ్రహ్మ విచారణతో ముందుకు సాగాలని సూచించారు. అంతేకాని కపటంలో అబద్ధంలో బ్రతుకుతూ వేదాంతం వింటున్నామంటే లాభం లేదన్నారు. ఎంత వెనకబడ్డామో తెలుసుకుంటే ఎంత ప్రయత్నం చేయాలో విచారణ చేయవచ్చు. ముందుగా దైవానుగ్రహం వల్ల మూడు ముఖ్యమైన వస్తాయట. అవి ఏంటంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషులతో ఆశ్రయం. ముముక్షువు అనగా ఈ జన్మలోనే తరించాలి, మోక్షం పొందాలి అనే తీవ్ర తపన కలిగిన వాడు. ఎంత తీవ్రమంటే నీటిలో పడిన వాడు పైకి రావడానికి పడే తపన. అలాగే మహాపురుషులను సమగ్రంగా ఆశ్రయించగలగడం. ఈశ్వరానుగ్రహం ఉంటేనే ఇవి కలుగుతాయట. అటుపై మరొక శ్లోక తాత్పర్యం వివరిస్తూ, అసలు ఇదంతా ఎందుకు అంటే శంకరులు అంటారు, ఆ ఆత్మని పొందకపోతే, పొందడానికి ప్రయత్నించకపోతే ఆత్మహత్య చేసుకున్నట్లు. అంతటి దుర్లభమైన మనుష్య జన్మ పొంది తాను ఏమిటో తెలుసుకోకపోతే వ్యర్థం. అసలు ఈ దేహం ఇవ్వబడిందే ఆత్మతత్వం తెలుసుకోవడానికి. ఇక్కడ అసద్గ్రహాత్ అనే మాట వేశారు, అనగా దేన్ని పట్టుకోవాలో అది కాకుండా పనికి మాలినవన్నీ పట్టుకోవడం. ఆచార్య పరంపరలు ఘోషిస్తున్నా ఆ ఆత్మతత్వాన్ని పట్టుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్లు అని అన్నారు. శంకరులు కరుణామయులు మన బాబు కోసం చెప్తున్నారు, అది ఆయన శిష్యవాత్సల్యం. అందుకు దుర్లభమైన నరజన్మ అయినా అందున విప్రజన్మ కలిగి కూడా ఎవడు స్వార్థ విషయంలో శ్రద్ధారహితులై ఉంటారో వారు మూఢులు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, స్వార్థపరత్వం చాలా గొప్పది. మనం అలా లేకుండా ఎప్పుడు బయట వస్తువుల నుండి ఏదో పొందుతున్నాం అనుకుంటూ అసలైన మన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఉన్నాం. స్వార్థం అంటే ఆత్మ ప్రయోజనంగా బ్రతకడం. అటు తర్వాత ఇంకొక శ్లోకంలో అంటారు, ఎన్ని పుస్తకాలు శాస్త్రాలు చదివినా ఎన్ని కర్మలు చేసినా ఆత్మజ్ఞానం ఆత్మబోధ లేనిదే ముక్తి రాదు అని. మరలా ఇక్కడ కర్మ అనుష్ఠానం వద్దని కాదు, ఆత్మజ్ఞానం ముఖ్యం అని చెప్పడం ఉద్దేశం. క్షేత్రాలు తిరగడం, పూజలు చేయడం చిత్తశుద్ధి కోసం, తర్వాత ప్రయత్నించవలసింది ఆత్మప్రాప్తికై, అదే మోక్షహేతు అవుతుంది. మొత్తానికి ఏం చెప్తున్నారంటే, కేవలం కర్మలంపటలుగా ఉన్నవారు నేరుగా సాక్షాన్ మోక్షం పొందలేరు, ఆత్మజ్ఞానం మాత్రమే మోక్షహేతువు. అది శంకరుల హృదయం. అది అర్థం చేసుకోకుండా ఆ మహానుభావుని నాస్తికుడిగా అనుకోవడం కంటే పాపం లేదంట అన్నారు. కర్మ అనుష్ఠానాల చిత్తశుద్ధికి, అటుపై ఆత్మవిచారణ ఆత్మజ్ఞానం, అటుపై ముక్తి, ఇది క్రమం. తర్వాత శ్లోకంలో, భారతీయ సంస్కృతి బానిసగా చేయదు మనని, నువ్వే రాజువు అని చెప్తుంది ఆత్మ విజ్ఞానం వల్ల. ధనం చేత అమృతత్వం లభించదు, కానీ మనం మోక్షం కోసం కాకుండా ధన సంపాదన కోసం సమయం వృధా చేస్తున్నాం. కర్మల ద్వారా సంతానాదుల ద్వారా కూడా ఏవీ లభించవు. ఒక ఊరు వెళ్ళడానికి బండి దొరికితే దానిలో ఊరు వెళ్లే ప్రయత్నం మానేసి ఇష్టం వచ్చినట్టు తిరిగి బండిని పాడు చేసుకుంటే మరలా బండి దొరకడం అంత తేలిక కాదని అద్భుతమైన ఉపమానం చెప్పారు గురువు గారు. ఇన్ని విషయంలో తెలుసుకుని తరించాలి అనే తపన కలిగిన వాడు ప్రయత్నం చేయాలి విముక్తి కోసం. సారాంశం ఏంటంటే, ఈ జన్మ పొందడమే దుర్లభం, పొంది కూడా ఆత్మప్రాప్తి ప్రయత్నం చేయకపోతే ఆత్మహత్య దోషం. ఎన్ని కర్మలు చేసినా ఆత్మవిచారణ వైపు సాగకపోతే వ్యర్థం. లౌకిక విషయములైన ధనం కర్మ సంతానాదులతో సాధించలేము ఆత్మతత్వాన్ని, కేవలం విచారణ ద్వారానే పొందగలమని చెప్తున్నారు. ఆ విచారణ ఎలా చేయాలో తర్వాత చెప్తున్నారు. విచారణకి శాస్త్రశుద్ధి, సాధనాశుద్ధి, చిత్తశుద్ధి ఉండాలట. ఎలా ఆలోచించాలనే విషయం ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానం అనేది మూడు రకాలు. ఇంద్రియ ప్రజ్ఞతో ఉండే జ్ఞానం, ఇది సామాన్యంగా ఉండేది ప్రాథమిక స్థాయి. పరోక్ష జ్ఞానం, శాస్త్ర విషయాలు అధ్యయనంతో తెచ్చుకునేది, ఇది కూడా అంత తేలిక కాదు. మూడవది అపరోక్ష జ్ఞానం, అదే సిద్ధి మోక్షం. బ్రహ్మానుభవం పొందడమే అపరోక్ష జ్ఞానం. ఈ మూడవ జ్ఞానమునికి ఉపాయం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. అటుపై చెప్తున్నారు, పుస్తకాన్ని చదువుతున్నట్లు చూస్తే వివేక చూడమణిలో పునరుక్తులు ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ వేదాంత శాస్త్రంలో పునరుక్తులు దోషం కాదు, సాధకుడు తరించడానికి అదే మార్గం. విద్వాంసుడైన వాడు విముక్తి కోసం ప్రయత్నించాలి అంటున్నారు. ఇక్కడ విద్వాంసుడు అంటే తెలివైన వాడని అర్థం తీసుకోవాలి. విద్వాన్ అంటే నిత్యానిత్య వివేకం కలవాడు అని చెప్పారు. ఇది నిత్యానిత్య వివేకం అనేది సాధన సామగ్రిలో ప్రధానంగా చెప్పబడింది. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించడానికి కావలసిన సాధన సామగ్రియే సిద్ధి. సాధన సామగ్రియే ఇంత కష్టమైతే సిద్ధి స్థానం అంత కష్టంగా ఉంటుంది మనకి. ఆ వివేకం కలిగిన వాడు ఎలా ఉండాలంటే, బాహ్యార్థములు ఇంద్రియముల ద్వారా పొందే ప్రయోజనములు అంటే కన్నుకి దృశ్యం, చెవుకి వినడం ఇలాంటివన్నీ, వాటి ఎడల సుఖస్పృహని విడిచిపెట్టిన వాడే ఉండాలి, గురువుని ఆశ్రయించాలి. ఎటువంటి గురువు అనేది తర్వాత చెప్తున్నారు. సత్పురుషుడు మహాత్ముడు అయిన గురువును ఆశ్రయించి ఆయన ద్వారా ఏది ఉపదేశింపబడుతుందో దాని యందు బుద్ధి నిలిపి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉపాయం ఏంటంటే, నిత్యానిత్య వివేకం, బాహ్యార్థముల యందు స్పృహ లేకుండా ఉండడం అంటే వైరాగ్యం, గురువులను ఆశ్రయించడం, గురుపదేశం యందు బుద్ధి నిలపడం. భగవద్గీతలో స్వామికుడు అది చెప్తారు, ఎవడైతే బాహ్యార్థ సుఖ స్పృహ విడిచిపెట్టిన వాడే ఉంటాడో వాడే విద్వాంసుడు అన్నారు పరమాత్మ. ఇంద్రియముల నుంచే పొందే భోగములన్నీ దుఃఖకారణములు, దుఃఖమయములు, వాటన్నింటినీ మొదలు చివర ఉంటాయి, అందుకు పరిణామంలో దుఃఖం కలిగిస్తాయి అలాంటివి. అందుకు తెలివైన వాడు వాటి అందు ఆనందించడు, అటువంటి వాడు విద్వాంసుడు అంటారు. కర్మకి సంబంధించి వింటున్నప్పుడు, భక్తికి సంబంధించి వింటున్నప్పుడు మనం కాస్త మనసు పెట్టి వినగలిగే అవకాశం ఉంటుంది. నువ్వే అదైన ఆ దైవం అంటూ అతి దగ్గరగా చెప్పేటప్పటికీ మనం కష్టమవుతుంది. మనకి లోపలిదే అని చెప్పడానికి అత్యంత కష్టం. ఇంద్రియాలతో అంటూ ఉన్న మనసు కాబట్టి ఎప్పుడు బయటికే పరిగెడుతుంటుంది. ఇంద్రియాతీతం బుద్ధి ప్రాణాలకు కూడా అతీతమైన తత్వం అనగానే బుద్ధి అంతర్ముఖం అవ్వాలి. అది కష్టం, కానీ కష్టపడాలి. ఏకాగ్రతతో ఉంటేనే అది సాధ్యమవుతుంది. భక్తి
చాలా చక్కగా, మహాత్ముల ఆశ్రయము, ముముక్షత్వము, మనుష్యత్వము కావాలి తప్పకుండా ఆత్మవిద్యకు అని బోధించారు విషయాలన్నీ. తర్వాత అన్న కర్మనాన్న ప్రజాయాన ధనేన చానైక చగేనైక అమృతత్వ మనుష్య అని గురువు గారు చెప్పారు. ఇక్కడ మనకి ఉదాహరణగా ఆ శ్లోకం చెప్పారు ఉపనిషత్తులోది. ఇప్పుడు తర్వాత సంభాషకులు శ్రీ రఘు చిట్టాల గారండి.
నమస్కారం శ్రీమాత్రి నమః. ఆ తర్వాత గురువు గారు ఆశ్రయించవలసిన గురువుకి ఉండవలసిన లక్షణాలు కొంచెం విస్తారంగా చెప్పారు. సంతం మహాంతం అని చెప్పారు. ఆచార్యుడు లేనిదే విద్య రాదని, ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకోగలడు, అందుకే ఆచార్యుడు దొరకడం గొప్ప అదృష్టం అని చెప్పారు. అలాంటి ఆచార్యుడికి రెండు లక్షణాలు ఉండాలి, సంతము మహాంతం. సంతం అంటే అనే మాటకి సత్పురుషుడని లౌకిక అర్థంలో చెప్పుకున్న అస్థి ఇతి సన్ అంటే బ్రహ్మం ఒక్కటే ఉందని నిత్యానుభవంలో కలిగిన వాడు సంతం. అటువంటి వాడిని చేరాలి. ఇక్కడ సత్ అని ఒకటి వచ్చింది, అంటే అసత్ అని ఒకటి ఉంది కదా. అసత్ అంటే అసత్కి ఉనికి లేదు, సత్కి ఉండకపోవటం అన్నది లేదు. ఇదే మాట పరమాత్మ గీతలో కూడా చెప్పాడు. అలాంటి దర్శులను ఇక్కడ సంత అన్న మాట వాడారు. మహాంతం రెండవ లక్షణం. మహాంతం అనే మాటకి ఇక్కడ రెండు అర్థాలు చెప్పారు. మహత్వం కలిగిన వాడు మహాంతం, పంచకోశముల వివేకము కలిగి ఈ అన్నమయాది కోశములతో పరిమితమై ఉన్నది కాదు ఆత్మతత్వం అనేది అనేటువంటిది, ఇది అపరిమితమైనది అనే భావంతో తాదాత్మ్యం చెందినవాడు మహాంతం. అలాగే శాస్త్రోక్త సమస్త సద్గుణములు కలిగిన వాడు అని కూడా చెప్పారు. ఈ లక్షణాలన్నీ కలిగిన వాడిని ఆశ్రయించాలి. ఇప్పుడు మనల్ని ఎవరు ఉద్ధరిస్తున్నారు అనే మాటకి ఉద్ధరేత్ ఆత్మనాత్మన అని చెప్పారు. అంటే శిష్యుడు ఇలాంటి గురువు మాట మీద దృష్టి నిలిపి శిష్యుడు తనని తాను ఉద్ధరించుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని తీసుకోవాలని చెప్పారు. సంసారంలో మోహాగ్ని కామాగ్ని రగులుతూనే ఉంటాయి, దాని నుంచి బయటపడడానికి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఎలా అంటే యోగారూఢత్వాన్ని పొంది సమగ్రమైన జ్ఞాన నిష్ఠ చేత. యోగారూఢత్వం అంటే ఆరూఢుడు అంటే ఎక్కి కూర్చున్నవాడు, యోగం అంటే జ్ఞానం అని తీసుకుంటే సాధన చేయగా చేయగా ఈ జ్ఞానం నందు నిష్ఠ కలుగుతుంది. అలాగే యోగారూఢత్వాన్ని పరమ వైరాగ్యం అన్న మాటలో కూడా చెప్పారు. రెండవది సమగ్ర దర్శన నిష్ట. సమగ్రమైన జ్ఞానం అంటే బ్రహ్మము తప్ప మరేది లేదు అనే సమగ్ర జ్ఞానం. అలాంటి నిష్ట కలవాడు అంటే చెక్కు చెదరనితనము ఈ స్థితిలో ఎవరుంటారో వాడు తనని తాను ఉద్ధరించుకుంటాడు. తర్వాత ఇవి ఎలా చేయాలో కొన్ని విధానాలు చెప్పారు. సర్వకర్మలను సన్నిహించుట అంటే ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు కర్మ చేస్తున్నాను అన్న అహాన్ని కర్మఫలాన్ని కూడా ఈశ్వరార్పణం చేయడమే అని చెప్పుకోవచ్చు. సాధకుడు పండితుడు ధీరుడు కావాలి అని ఎల్లప్పుడూ ఆత్మ అభ్యాసం నందు ఉండి ప్రవర్తించాలి అని చెప్పారు. పండ అంటే బుద్ధిశక్తి కలవాడే, ధీరుడు అంటే చెక్కు చెదరని పట్టుదల కలిగినటువంటి వాడు. ఏ ఒక్కడో ధీరుడు కశ్చిత్ ధీరహ మాత్రమే ప్రతిగాత్మ కాగలుగుతున్నాడు. బహిర్ముఖత్వం లేకుండా అంతర్ముఖత్వానికి రాగలిగిన వాడు కోటికి ఒక్కడుంటాడు. అలా అంతర్ముఖ దృష్టి ఉన్న ధీరుడికి పరమాత్మ దొరుకుతుంది తప్ప ఇతరులకు దొరకదు. ధీరత్వంలో ఆత్మ అభ్యాసం చేయాలి. నిలకడ కోసం ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మూడవ విధానం మరియు ఆత్మాభ్యాసం అంటే తత్చింతనం. బ్రహ్మ పదార్థం గురించే ఎల్లప్పుడూ చింతన చేయుట, తత్కథనం మాట్లాడితే దాని గురించే మాట్లాడడం, అన్యోన్య తత్ప్రబోధనం ఒకరికి ఒకరు ఉపదేశం చేసుకోవడం, ఇలా పరత్వం వచ్చేస్తుంది. లోపల బయట అదే. ఇప్పుడు మనస్సు ఇటు తిరిగి ఏది ఆత్మ వస్తో దానిలో లీనమైపోతుంది. ఆఖరిగా ఆత్మతత్వ విచారణ ఎందు మన చిత్తవృత్తి ఒక తైలధార వలె నిరంతరం అవిచ్ఛిన్నంగా వెళుతూ ఉండాలి. ఈ విధంగా పండితుడైన వాడు ధీరుడైన వాడు ఆత్మ అభ్యాసంతో తనని తాను ఉద్ధరింప చేసుకుంటాడు. స్వస్తి.
చక్కగా చెప్పారండి. మోహాన్ని కామాగ్నిని విడవాలని, సమగ్ర జ్ఞానం సంపాదించాలని చెప్పారు చిట్టాల గారు. ఇప్పుడు తర్వాత సంభాషకురాలు శ్రీమతి సత్యశ్రీ గారండి.
గురుభ్యో నమః. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లు అభ్యాసం వైరాగ్యం రెండూ ఉంటేనే మనసు నిలపగలమని గురువు గారు చెప్తూ ఉపనిషత్తుల్లో ప్రబోధించినట్లు మన చిత్తశుద్ధి తెరదార వల్ల నిరంతరం అవిచ్ఛిన్నంగా దీర్ఘకాలం సాగుతూ ఉండాలని చెప్పారు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు ఈశ్వరార్పణ బుద్ధితో నిత్య కర్మలను చేయాలని, కామ్యకర్మలను మాత్రమే విడిచిపెట్టాలి. అలాంటి వైదిక కర్మాచరణ చిత్తశుద్ధికి హేతువులు. ఆ చిత్తశుద్ధి క్రమంగా వివేక వైరాగ్య శమధమములు దారితీస్తుంది, కానీ మోక్షానివ్వు. అందుకే మన సంకల్పంలో అమోపాత దూరదక్ష ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థమని చెప్తామని, మిగతావన్నీ మనం తగ్గించుకున్నామని చెప్పారు. కర్మలను ఫలకాంక్షతో చేస్తే ఉత్తమ లోకాలకు వెళ్ళి ఆ సంస్కారం వల్ల ఇంకో జన్మలో అయినా ఈశ్వరార్పణ బుద్ధి పుట్టచ్చు అని చెప్పారు. అందుకే వైదిక కర్మలన్నీ వేదమత శరీర భాగాలుగా చెప్తూ శిరోభాగంగా జ్ఞానాన్ని చెప్తున్నారు. ఆత్మజ్ఞానం కేవలం సమ్యక్ విచారణ వల్లనే వస్తుంది. అది రావాలంటే వివేక వైరాగ్య శమధమములు మోక్షత్వం సంపాదించి గురువును ఆశ్రయించి వారి ఉపదేశం పొంది చేసే విచారణ. తాడును చూసి పాము అని భ్రాంతి కలిగి భయపడినప్పుడు విచారణ వల్లనే, ఎలా అయితే పాము కాదు తాడు అని దృఢంగా నిశ్చయించుకుంటామో సమ్యక్ విచారణ వలన సత్యమైనది బ్రహ్మమైనది మాత్రమే ఇంద్రియ విషయములు సమ్యక్ విచారణ వలన సత్యమైనది బ్రహ్మము మాత్రమే ఇంద్రియ విషయములు భ్రాంతి విషయములను తెలుస్తుంది. ఆత్మజ్ఞాన నిర్ణయం హితులైన వారి ఉపదేశం వల్ల దాని నిరంతర విచారణ వల్ల మాత్రమే తెలుసుకోగలమని చెప్తూ, ఇతలు అంటే ఆచార్యులు వేదాంతము, ఇతోక్తి అంటే ఉపనిషోక్తి శాస్త్రోక్తి, వాటిని అనుసరించి విచారణ చేయడం వల్లనే ఆత్మతత్వం తెలుస్తుంది అని చెప్పారు. స్నానదాన ప్రాణాయామాల వల్ల పుణ్యములు మాత్రమే వస్తాయని, అదే పరమార్థం అనుకోకుండా విచారణ మార్గంలోకి వెళ్లాలని చెప్పారు. అలానే స్నానం అంటే శాస్త్రాల్లో విధిగా చెప్పబడిందని, స్తోత్రీయులైన వారు అగమర్షణ లాంటి మంత్రాలతో చేయాలని, మంత్రాల అధికారం లేని వారు భగవన్ నామస్మరణ గంగా తీర్థ స్మరణతో చేయాలని చెప్పారు. రమణ మహర్షి వంటి గొప్ప వేదాంతులు సిద్ధులు కో నిధి కో నిషేధన స్థితిలో ఉంటారని, సాధకులమైన మనం అవస్థల ప్రకారం ప్రవర్తించాలని చెప్పారు. పట్టుకోవాల్సింది దొరికిన తర్వాతే విడవలసింది విడవాలని, లేకపోతే పడిపోతామని చెప్పారు. వేదము వేదాంతము రెండు వేదమాత యొక్క శరీర భాగాలే కాబట్టి విస్మరించకుండా పరవిద్యను అపరవిద్యను సమర్పించుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పారు. ఫలసిద్ధి అధికారం కోరుకుంటుందని, అర్హుడైన వారికే ఎదురుచూస్తుంటుందని, అలాంటి వారికి దేశకాలాది ఉపాయాలు సహకారంగా ఉంటాయి కానీ సిద్ధినివ్వవు. వైరాగ్యం మొదలైన సాధన ప్రతిష్టములు ఎవరికి ఉంటుందో వారికి దేశకాల అపేక్ష లేదు. ఇక్కడ గురువు గారు ఏ కర్మకైనా దేశకాలాల అపేక్ష ఉంటుంది కానీ బ్రహ్మజ్ఞానానికి లేదు. నైమిసారణ్యంలో వేరే కర్మల ఫలితం ఎక్కువగా ఉండవచ్చు. బ్రహ్మజ్ఞానం వైరాగ్యం ముఖ్యత్వాలు కలిగితే బ్రహ్మజ్ఞానం ఎక్కడైనా పొందవచ్చు అని చెప్పారు. ఇక్కడ చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పిన విలోచన వృత్తాంతాన్ని చెప్తూ, సగుణ బ్రహ్మోపాసన చేస్తూ కొన్ని రకాల చిత్తశుద్ధి మార్గాల్లో వెళ్లే వారికి దేహ పతనాంతరం క్రమంగా ఊర్ధ్వగతిలో బ్రహ్మలోకం చేరి అక్కడ బ్రహ్మోపదేశం పొంది కల్పాంతంలో పరమాత్మలో లీనమవుతారు. చిత్తశుద్ధి లేకపోవడం చేత రాక్షసరాజైన విరోచనుడు బ్రహ్మలోకం వెళ్లి బ్రహ్మోపదేశం పొంది కూడా ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని పొందలేకపోయాడు. బ్రహ్మజ్ఞాస ఉన్నవాడు మేధావి పురుషుడు విద్వాన్ ఊహాపోహ విచక్షణ లక్షణాలతో ఉంది, ఆత్మను గురించి నిరంతరం విచారణ చేస్తూ బ్రహ్మవేత్తైన ఉత్తముడైన దయాసముద్రుడైన గురువుని చేరుకోవాలి. ఆ లక్షణాలు లేని వాడికి వేదాంత వాక్యాలు చెప్తే అపార్థాలకు దారితీస్తుందని, నిజ స్థాయిలో వాటిని వాడతారని చెప్పారు. ఇక్కడ మేధావి అంటే చెప్పిన విషయాన్ని సరిగ్గా గ్రహించగలగడం, విద్వాన్ అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడే భాషయందు అవగాహన కలిగి ఉండడమని, ఊహాపోహ విచక్షణ అంటే తర్క విస్కంలో చేసే వివేచనాత్మకమైన లక్షణం అని చెప్పారు. వివేక వైరాగ్య శమధమాది సద్గుణములు మోక్షత్వం కలవాడు అధికారం సంపాదించుకున్న తర్వాత బ్రహ్మ జిజ్ఞాస యోగ్యం పొంది బ్రహ్మ సాక్షాత్కారమే పరమావధిగా ఉన్నవాడికే లభిస్తుందని, అందుకే వివేక వైరాగ్యాదులను సాధన చతుర్షయముగా సాధన సామగ్రిగా వేదం యొక్క హృదయం వేదాంత తత్వం తెలిసిన మనుషులు చెప్పారని శంకరులు చెప్పారు. ఈ నాలుగింటిని సమర్చుకుని మరి పుట్టనవసరం లేని ఆ దాన్ని పొందడమే సర్వలక్ష్యంగా ఉండాలని చెప్పారు. ఊరికే దొరుకున ఉన్నలో ఉన్నతోన్నత సుఖమని అన్నమాచార్య చెప్పినట్లు బ్రహ్మ వద్యకే గ్రంథం తప్పించాలని గురువు గారి మాటని చెప్తూ స్వస్తి.
ఇప్పుడు సత్యశ్రీ గారు నిత్య కర్మల గురించి సమ్యక్ విచారణ ఎలా చేయాలని, తర్వాత స్నానం గురించి దాని యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ విషయాలు వివరించారు. ఇప్పుడు తర్వాత సంభాషకురాలు శ్రీమతి రాజశ్రీ రాజేశ్వరి ఎం గారండి.
నమస్కారం అండి. ఈ మురళిలో మీ అందరికీ నమస్కారం. గురువు గారికి పాదాభివందనాలు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యాంతం వందే గురు పరంపరం అద్వైత జ్ఞానామృతాన్ని ఆసేతు హిమాచలం పరివ్యాపింపచేసిన శ్రీమద్ శంకర భగవత్పాదుల గ్రంథాలన్నింటిలో వివేక చూడామణి ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది. ఆత్మజ్ఞాన విషయం ఇంతకన్నా సులభరీతిని ఏ గ్రంథంలోనూ ప్రతిపాదింపబడలేదేమో. ఈ గ్రంథం వేదాంత విజ్ఞాన వినీలాకాశంలో ప్రకాశిస్తున్న ద్రోతార. కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తేనే చిత్తశుద్ధిని ఇస్తుంది. క్రమంగా ఈ చిత్తశుద్ధి వివేక వైరాగ్యాల వైపు మరలవచ్చు. ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందడానికి అధికారం కావాలి. ఈ అధికారానికి అంటే బ్రహ్మోపాసానికి నాలుగు సాధనలు చెప్పబడినవి. ఈ సాధన చతుష్టయ సంపన్నుడే బ్రహ్మ విద్యకు అధికారి. అదౌ నిత్యానిత్య వస్తు వివేకం పరిగణ్యతే ఇహ మూత్ర ఫలభోగ విరాగ తదనంతరం సమాధి సత్సంపత్తి ముముక్షత్వ మితి స్ఫుటం. బ్రహ్మ విద్యా ప్రవేశానికి కావలసిన అర్హతలు చెప్తూ గురుగారు ఇక్కడ అన్నమయ్య చెప్పిన మాట చెప్పారు. ఊరకే దొరుకునా ఉన్నతోన్నత సుఖమని చెప్తూ బ్రహ్మ విద్య గురించి తపించాలి. సాధన చతుష్టయంలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం, రెండవది కోరిక లేకపోవడం అంటే విరక్తి, అదే వైరాగ్యం, మూడవది సత్సంపత్తి అంటే శమం ధమం ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ముముక్షత అనేవి పెంపొందించుకోవడం, నాలుగోది మోక్షం కోసం తపన. సాధనాలను ఒక్కటి వివరిస్తున్నారు. ముందు తెలుసుకోవాల్సింది వివేకం. భ్రమమే సత్యమని, కనిపించే జగత్తు మిథ్య అని దృఢ విశ్వాసం కలిగి ఉండటమే నిత్య అనిత్య వస్తు వివేకం అని చెప్పబడుతుంది. ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ వస్తువులు అశాశ్వితాలను గ్రహించి వాటి మీద ఇచ్చలేకపోవడమే వైరాగ్యం. కర్మనిష్టకి జ్ఞాననిష్టకి వైరాగ్యం అవసరం. విరక్తి సహజంగా విచారంతో లభించాలి. మూడు షట్సంపత్తిలో మొదటిది వైరాగ్యం ఏర్పడింది సరే సరి, ఇంద్రియ విషయాల్లోని దోషాలని ఎరిగి వాటి నుంచి మనస్సుని మరల్చి గమ్యమైన ఆత్మ సాక్షాత్కారంపై స్థిరంగా లగ్నం చేయడాన్ని శమం అంటారు. మనస్సు నిలబెట్టాలి. ఇక్కడ గురువుగారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇలా అన్నారట ఒకసారి, ఒక పిల్లాడిని స్వీట్ షాప్ లో కూర్చోబెట్టి స్వీట్లు ముట్టుకోవద్దు, నేను అలా వెళ్ళొస్తాను, ముట్టుకున్నావా తంతాన్ జాగ్రత్త అన్నారట. అది ఎంతవరకు శుభమో, ప్రపంచం అనే స్వీట్ షాప్ లో మమ్మల్ని పెట్టి నిగ్రహించుకోమని తగున పరమేశ్వరా అన్నారు. అది ఆయన మీద నింద కాదు, తాను నిగ్రహించుకోవడం గురించి. సత్సంపత్తిలో రెండవది జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించి పరబ్రహ్మ మీద స్థిరపరచడాన్ని ధమం అంటారు. బాహ్యాకర్షణలకు లొంగక మనస్సు అంతర్ముఖమవడాన్ని ఉపరతి అంటారు. షట్సంపత్తిలో మూడవది శమధమాల తరువాత స్థితి తితిక్ష. కలిగిన దుఃఖాలని సాక్షిభూతంగా చూసి చింతా విలాపాలు చేయకపోవడం తితిక్ష. జ్ఞాన మార్గంలో ఈ తితిక్ష అవసరం. తితిక్ష అంటే సహనం. ఇతరుల వల్ల జరిగే అవమానాలకు ప్రతీకారం తీర్చుకోగల నేర్పు, శరీర దారుఢ్యం కలిగి ఉండి కూడా అలా చేయకుండా వాటి వల్ల ఏమాత్రం వ్యాకుల పడకుండా ఉండడానికి తితిక్ష అంటారు. నాలుగోది శ్రద్ధ. శ్రద్ధ మహాశక్తి. శాస్త్రవాక్యాల్లోని గురువాక్యాల్లోని పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండడాన్ని శ్రద్ధ అంటారు. దీనివల్ల సత్యసాక్షాత్కారం అవుతుంది. ఈ విశ్వాసాన్ని అంధవిశ్వాసంగా భావింపకూడదు. ఆ వాక్యాల్లోని గూఢార్థాలు గ్రహించి తద్వారా కలిగిన అచంచల విశ్వాసంతో వాటిని హృదయపూర్వకంగా ఏకాగ్రతతో అభ్యాసం చెయ్యాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఐదోది బుద్ధిని పరబ్రహ్మనందు నిలపడానికి సమాధానం అంటారు. ఆరు ముముక్షత. క్లుప్తంగా బ్రహ్మసత్యం జగతి మిథ్య అని తెలియాలి. నేను అన్నది ఆత్మస్వరూపం, అదే స్వస్వరూపం అని తెలియాలి. ముక్తి పొందాలనే తపనను ముముక్షం అంటారు. జిజ్ఞాసకునికి కావలసిన అధికారాలు ఇవన్నీ. వివేకం, వైరాగ్యం, శమ ధమాది, సత్సంపత్తి ఇవి ఉన్నవాడు అధికారి. తరువాత ముముక్షత్వం, అప్పుడు గురువును ఆశ్రయించడం. ఇవన్నీ సంపాదించుకునే శక్తిని ప్రసాదించమని బ్రహ్మ విద్యాస్వరూపిణి అయిన పరదేవతని ప్రార్థించుదాం. స్వస్తి.
చక్కగా సాధన చతుష్టయం గురించి చక్కగా వివరించారు రాజేశ్వరి గారు. తర్వాత ఇప్పుడు శ్రీమతి రాజేశ్వరి గారు పుస్లూరు గారు.
శ్రీ గురుభ్యో నమః అండి. శివాయ గురుభ్యో నమః. శ్రీమాతే నమః. అధికార నిరూపణం అని శంకరాచార్యుల వారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మన వివేక చూడమణిలో శివరాణి గారు చెప్పిన తర్వాత ఇవే ఈ ఆరు లక్షణాలని గురువుగారు వర్ణించారనమాట. అయితే శివ అందులో అధికార నిరూపణ అనేటువంటి భాగంలో దీన్ని వర్ణించారు. ఆవిడ చెప్పినట్టుగా శమధమాలు ఈ ఆరు లక్షణముల గురించి వివరించడంలో శమము ధమము అంటే అంతరింద్రియ బాహ్యేంద్రియ మన మనో నిగ్రహాన్ని మనం నిగ్రహించుకోవడమే దాన్ని సమము ధమము కింద చెప్తారు అని చెప్పి, తర్వాత తితిక్ష అంటే తితిక్ష అంటే మూడు విషయాల కింద వస్తాయి. దుఃఖములు ఎడ సహనాన్ అంటే ఓర్పు వహించడము, తర్వాతేమో అప్రతీకార బుద్ధి ఉండడం ప్రతీకారం లేకుండా, అలాగే చింతా విలాప రాహిత్యం అంటే చింతను ఉండకూడదు అని, అలాగే శ్రద్ధ అంటే ఏంటి అని అడిగితే శాస్త్రవాక్యములందు గురువాక్యములందు సత్యబుద్ధితో కూడినటువంటి దృఢమైన నిత్యం అంటే దీని గురించి శంకరాచార్యుల వారు నొక్కి ఒక్కాణించారు. అలాగే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని. ఏదైనా సరే శ్రద్ధ లేకపోతే అసలు నీకు బ్రహ్మ సాక్షాత్కారం అనేది జరగదు అని చెప్పారు. అలాగే ఇవి కావాలి అనుకున్నవాడు మాత్రమే అంటే ఈ సమాధి గుణములు వైరాగ్యవంతుడు వివేకవంతుడు ఈ శమ ఆది గుణములు అంటే మిగతా ఈ ఆరు గుణములు ఉన్నవాడికి మాది మోక్ష కావాలి అనేవాడికి మాత్రమే బ్రహ్మ జిజ్ఞాస గురించి మాట్లాడే అర్హత కానీ ఆలోచించే అర్హత కానీ విచారించే అర్హత కానీ ఉంటుంది అని చెప్పారనమాట. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టు శ్రద్ధ ఉంటేనే మనకి ఈ బ్రహ్మము గురించి ఆలోచించడానికి ఉంటుంది అని తీసుకురావడానికి ఉంటుందని. అలాగే సమాధానం అంటే ఏంటో కూడా చెప్తూ, ఏదైనా సరే ఇలాంటివన్నీ జాగ్రత్తగా వినాలి. అంటే ఇప్పుడు చెప్పినవన్నీ, ఈ శ్రద్ధ కానీ, తితీక్ష కానీ, ఇవన్నీ సమాధానం కానీ, ఇలాంటివన్నీ కూడా ఒకే రకంగా అనిపిస్తాయి. శమమునికి ఫలమే సమాధానం. అంటే మనం ఏదైతే మనం ఓర్పు పట్టు కూర్చుంటాం, కానీ ఓర్పు పట్టు కూర్చోవడం మనకి బ్రహ్మం కావాలనే దానికి సమాధానం కాదు. ఇవి ఒకే లక్షణాల కింద మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఎలా అంటే, సమాధానం అంటే ఏంటంటే స్వలక్షణం ఉంది, అంటే నీకు బ్రహ్మం కావాలనేటువంటి బుద్ధి ఉంది, నువ్వు స్థిరంగా ఉంటే అప్పుడు నీకు బ్రహ్మం యొక్క బ్రహ్మాన్ని బ్రహ్మం అందుతాడు మనకి సాధించుకో వచ్చు. సమగ్రంగా ఈ పరిశుద్ధమైన బ్రహ్మమునందు బుద్ధి ఉంచడాన్ని సమాధానం అంటారు. అంటే నిగ్రహించుకుంటాం మనసుని సమంతో, కానీ దాన్ని బ్రహ్మమునందు ఉంచాలని పెట్టాలి. జ్ఞాని వశిష్ఠాయనంలో ఏం చెప్పారంటే, బలత్కారంగా మనం పిల్లాన్ని ఇది వద్దురా అని ఎలా అయితే మనం చెడ్డ పని నుంచి వాడిని ఆపుతామో, అలాగే మనసుని కూడా చెడ్డవాటి నుంచి లాగాలి అని చెప్పారు. తర్వాత ముముక్షత్వం గురించి చెప్తూ, ముముక్షత్వం అంటే ఏంటంటే విడవాలి, ఏదైనా సరే విడవాలి అనేటువంటి థాట్ రావాలి. అయితే ఏది విడవాలో తెలియదు, ఎందుకంటే అనేక ఉపాధుల్లో మనం ఇదే నేను అదే నేను అని ఖర్చు పెట్టి కూర్చున్నట్టు కూర్చున్నాం అన్నిటిలోనూ కూడా. అందుకని ఏది ముందర వదులుకోవాలి అన్నది వదులుకోవాలి, నేను నాది అనే దాని మీద ఫోకస్ తగ్గించుకోవాలి. అంటే అహంకారం, ఈ దేహాది అహంకారాది వీళ్ళన్నిటినీ కూడా వదులుకోవాలి. నాది అనుకోవడం చాలా అజ్ఞానం, ఈ అజ్ఞాన కల్పితమైన దాని నుంచి మనం ముందర బయటపడాలి అని నిజంగా అనుకుంటే, ఆ సస్వరూపం తెలుసుకుని మన స్వరూపాన్ని మనం తెలుసుకుని బయటపడాలన్నటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష మాత్రమే ఈ ముముక్షత్వం అంటారు. అలాగే చక్షురాదింద్రియాలు, అంటే మనం చేసేది చూసేది వీటన్నిటితో, శరీరంతో, అంతఃకరణంతో, అంటే అభాస తేజస్ అని అంటారు దాన్ని. అంటే ఏదైతే నేను కాదో అది నేను అనుకోవడం, అంటే దేహ ఆత్మయందు ఉండేటువంటి తేజస్సు మిగతా మన ఈ ఇంద్రియాల మీద పడడంతో అదే నేను అనుకుని మనం అన్ని నేనే అనుకుంటున్నాం. అది కాకుండా ఇది నేను కాదు అనేటువంటి ఒక శారీరక అహంకార ఈ భావాలని బంధాలని కనుక బయటికి తోసేసుకుంటే అప్పుడు మనం ముముక్షత్వం సంపాదించుకోవచ్చు. ఈ ముముక్షత్వం ఎలా ఉంటుందంటే, మంద ముముక్షత్వం, తర్వాత మధ్య ముముక్షత్వం, తర్వాత ప్రవృద్ధ ముముక్షత్వం అని మూడు రకాలుగా ఉంటుంది. నెమ్మదిగా అయినా సరే ఎప్పటికోప్పటికి, అగ్గివ చిన్నదైనా సరే ఎప్పటికోప్పటికి దాన్ని మనం కాల్చుకున్నట్టుగా అది మందంగా ఉన్నా సరే, అలాగే మధ్యంగా ఉన్నా సరే. మధ్యము అంటే చాలా తక్కువ కింద తీసుకొచ్చారు, కానీ అది కూడా చాలా కష్టం. ఈ గురువుకు సదనంత చేయాలి, అంటే గురువు యొక్క శుశ్రూష తోటి వాటితోటి, అది కూడా అంత ఈజీగా ఏం కాదు. అలాగే ప్రవృద్ధం కావడానికి, అంటే వైరాగ్య భావన, ఈ ప్రవృద్ధానికి మూడిట్లకి కూడా ప్రతి దానికి కూడా వైరాగ్యాన్ని చాలా లింక్ పెట్టారు. వైరాగ్యం అనేది ఉంటే తప్ప అసలు భగవంతుడు అనేవాడు దొరకడు. అంటే పరమాత్మ లేకపోతే ఈ పరుల లోకమా అని అడిగితే పరమాత్మే అని అటువంటి గట్టి భావన ఉండాలి. యోగం కావాలా భోగం కావాలా అంటే, నువ్వు రెండు కావాలంటే రోగం వస్తుంది తప్ప నీకు భోగం ఉంటుంది, రోగం ఉంటుంది తప్ప యోగం మాత్రం రాదు. అందుకని అన్ని రావాలంటే ఎప్పటికీ కుదరువు. వైరాగ్యం ద్వారా, ఓన్లీ గురు అనుగ్రహం ద్వారా, ఇందాక మనం చెప్పినటువంటి ఆరు లక్షణాలు, అంటే ఈ ఆరు లక్షణాలు ఏంటంటే మళ్ళీ మళ్ళీ కాదు, మీకు మీరు ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ ఈ ఆరు లక్షణాలు ఏంటో ఆలోచించుకుంటూ ఉండాలి. ఇవన్నిటి కనుక మన సస్వరూపాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదైతేనే ఒక్కటైనా సాధ్యమైనంత వరకు మనం, ఎంతవరకు మనం తీవ్రంగా కనుక మనం చేసుకుంటే అంతవరకు మన వైరాగ్యత్వం, అంటే వైరాగ్యం ముముక్షత్వం ఈ రెండిట్ల మధ్యన ఇవన్నీ ఉన్నాయి మనం, అది రావాలంటే ఒక్కొక్కటి ఛేదించుకుంటూ మోక్షం వైపు బయలుదేరాలి. అంటే భక్తి ఉపాసన మార్గంలో ఉన్న వాళ్ళకి సమాధివాదులు అవసరం, ఈ సమాధివాదులు ఉన్న వాళ్ళకి వైరాగ్యం చాలా అవసరం అని చెప్పారు. అలా అని చెప్పి ఇంకా నెక్స్ట్ మన ఆయన రవి గారు, రవికాంత్ గారు చెప్తారండి. శ్రీగురు
చిత్తాన్ని లాలింపజేయడం సమాధానం కాదని చెప్పారు. తర్వాత తీవ్రమైన అర్థవంతమైన వైరాగ్యం, తీవ్రమైన ముముక్షత్వం కావాలి ఆత్మవిద్యకు అని రాజేశ్వర గారు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే శ్రీ రవికాంత్ గారు. ఎస్
గురువు గారు, వైరాగ్యము ముముక్షత్వం గురించి చెప్తూ, ఇది తీవ్రమైన ముముక్షత్వము, తీవ్రమైన వైరాగ్యంతో సమాధులు ఫలితం వస్తాయని వివరించారు. అక్కడ ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పారు. కాకిరెట్ట నువ్వు ఎలా సంసారం అంటే ఎలా చూడాలి అనేది కాకిరెట్ట అనే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. ఇంకొకటి సునకము పాయసం తాగి దాని అందులోనే కక్కుంటే దాన్ని ఎలా చూడాలో అలా సంసారమే బంధాన్ని చూడాలి అని ఉపమానాలు ఉన్నాయని చెప్పారు, శంకరులు చెప్పారని. అదే దానిలో ఒక ముఖ్యమైన శ్లోకం ఉందని చెప్పారు. ఈ శ్లోకం మోక్ష కారణ సామగ్రం భక్తిరేవ గరేయసి స్వస్వరూప సంధానం భక్తిరీత్యో విధేయతే స్వాత్వా తత్వానుసంధానం భక్తిరీత్యో పరియేగో. మోక్షానికి భక్తి చాలా గొప్పది, భక్తి తప్ప మరొక మార్గం లేదు. మోక్షానికి స్వస్వరూపముతో ఎడతగని అవిచ్ఛిన్నమైన జ్ఞానం కలిగి ఉండటమే భక్తి. అత్యతరములు వంటి ఆలోచనలు అడ్డుకోబడకుండా ఒకే విధమైన జ్ఞానము అంటే పరిపూర్ణమైన ఆత్మతత్వంతో అనుసంధానము. భక్తి అంటే నిధిన్యాసము, సగుణము నిర్గుణము ద్వారా బ్రహ్మమును అనగా భగవంతుని ఆరాధించవచ్చు అని చెప్పారు. నిర్గుణంతో ఆరాధించడం కష్టం కనుక సగుణోపాసన ఆరాధన సులువని, నిర్గుణోపాసన కంటే సులువని చెప్పారు. అదే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో వివరించారు. భక్తి అంటే ఉపాసన. ఇక్కడ గురువుగారు మరి వివేక చూడమని గురించి వివరిస్తూ డాక్టర్ డేవిడ్ ఫాలే గురించి వివరించారు. ఆయన అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ స్టడీస్ ను స్థాపించి ఇక్కడ ఎలా ఆయన పేరు మార్చుకుని దశమ విద్యలో ఎలా సంప్రార్థించుకునే ఆయన పేరు ఆచార్య వామదేవన శాస్త్రి అని మార్చుకున్నారు. ఆయన వెబ్సైట్ కూడా నేను చూశాను, వేద vedanet.com అని. ఆయనకు పద్మభూషణ్ అని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. సో ఈ ఎగ్జాంపుల్ గురువుగారు చెప్పారు, ఆయన ఉత్తేజపరిచింది, ఆయన ఇలా మారడానికి ఈ వివేక చూడమని అని చెప్పారు. మరి ఉపాసన రెండు విధాలు, అహంద్రోపాసన ప్రతీకోపాసన. అహంద్రోపాసన అనగా అహం అనే భావాన్ని ప్రతీకగా చేసుకుని సాగుట, అహం అనగా నేను. ప్రతీకోపాసన సాధారణ స్థాయిలో ఉంటుంది, నిరసించాల్సిన అవసరం లేదు. ప్రతీకల ఎందు భగవంతుని భావించడం, ప్రతీకల ఎందు అనగా అగ్ని ఎందు, విగ్రహం ఎందు, ఉత్తమునైన సోత్రీయుడైన విప్రీయందు భావించడం అని చెప్పారు. ప్రతీకోపాసన నాలుగు విధాలు ఉన్నాయి, సంప్రదూప ఉపాసన, అధ్యాప రూప ఉపాసన, విశిష్ట క్రియాయోగ ఉపాసన, కర్మాంగ రూప ఉపాసన. సంప్రదూప ఉపాసన అనగా కలశంలో గంగను తీసుకొని అదే గంగా జలం గంగగా ఆరాధించడం అని. అధ్యరూప ఉపాసన అనగా విగ్రహంలో లేక శివాలయం నందు మంత్ర తంత్ర ప్రక్రియల ద్వారా ఆవాహన చేసి భావించి ఆరాధించడం. విశిష్ట క్రియా ఉపాసన అనగా పరమేశ్వర భావనను, జగన్మాతను తన తల్లి భావన తల్లిలో భావించి ఉపాసించడం. కర్మాంగ రూప ఉపాసన ఆయుధ పూజలు ఇలాంటివి అని. అహంగ్రోపాసన గౌణములు ముఖ్యములు. నేను అనే ప్రత్యయాన్ని ఉపాసనగా చేసుకుని సాగేవి. తన యందు అహం అనేది ఏది ఉందో అది పరమాత్మతత్వముకు భిన్నము కాదు అని సాగేది గౌణము. ఈశ్వరుడు అనంతుడు అవ్యయుడు, నేను అల్పుణ్ణి అని అను సాగేవి. స్వస్తి అండి.
మీరు నిశ్చయాత్మక భక్తి గురించి చెప్పారు, తర్వాత ఉపాసన విధానాల గురించి చెప్పారు. ఇది ఇక్కడ లలిత సహస్రనామంలోని ఒక శ్లోకం చెప్పారు గురువు గారు, స్వాత్మానంద లభీభూత బ్రహ్మధ్యానంద సంతతి అని చెప్పి ఉదాహరణ ఇచ్చారు దీనికి, నిశ్చయాత్మక భక్తికి. ఇప్పుడు తర్వాత శ్రీ వినాయక కర్ర గారు ప్రసంగిస్తారండి.
శ్రీ గురుభ్యో నమః అండి. సో గురువు గారు ఇప్పుడు 31వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారంటే, సాధనా చతుష్ట సంపత్తి ఏదైతే ఇంతవరకు మనం అనుకున్నామో, మనం సో ఆ సాధనా చతుష్ట సంపత్తి భక్తి లేనప్పుడు సాధ్యం కాదనేసి భక్తి గురించి ఈ 31వ శ్లోకంలో ఇంకా ఆయన వివరంగా వివరిస్తున్నారన్నమాట. సో ఆయన చెప్పడం ఏంటంటే, మోక్ష ప్రాప్తి అనేది భక్తి, భక్తి అంటే స్వస్వరూప సంధానమే భక్తి. సో అంటే ఆత్మీయతరములైనటువంటి ఆలోచన లేకుండా పరిపూర్ణమైన ఆత్మతో సంధానమే. సో నిధిధ్యాసనం బుద్ధి అంత గట్టిగా అనుసంధానం అవ్వడం, సగుణమైన నిర్గుణమైన ఒకటే ఉపాసన మార్గం, అభిన్నోపాసన వల్లనే మోక్షం వస్తుంది. సో దీన్ని ఉత్తమ ఉపాసన అంటారు. సో జ్ఞానభక్తుడు అత్యంత ప్రీతిపాత్రుడు అన్నాడు కృష్ణుడు గీతలో. సో ఈ జ్ఞానభక్తియే విశిష్ట భక్తి అంటే అభేదోపాసన. అందుకే కర్మకి జ్ఞానానికి మధ్యలో భక్తి పెట్టారు. సో జ్ఞానాభిముఖమైన భక్తి పరాభక్తి ఏకభక్తి. సో గీతలో మొదటి నుండి చివరి వరకు జ్ఞానమే స్వస్వరూప సంధానమే వివరించారు. సో ఆ విధంగా సాధన చతుష్ట సంపత్తికి భక్తి ఎంతో ప్రాముఖ్యత వివరించింది. తర్వాత శ్లోకంలో ఆయన సో ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మతత్వం తెలుసుకోవాలనుకున్న వాడు అనుకున్న ముముక్షువు సో ఈ సాధన సంతప్తిని సంపత్తిని తర్వాత భక్తిని తీసుకుని బ్రహ్మవేత్త అయినటువంటి గురువుని ఆశ్రయించాలి. సో ఈ గురువులు మూడు రకాల గురువులు చెప్పారు. అందులో మూడవ స్థాయి గురువు అయినటువంటి మోచక గురువు అంత తేలిగ్గా దొరకడన్నారు. ఆయన అది కూడా దొరకాలి అంటే ఈశ్వరానుగ్రహం వల్లనే దొరుకుతాడు. సో ఇతను లభించాడా ఇక మనకి మోక్షం వచ్చినట్టే. సో మన గురువు గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు తప్పిస్తే ఆయనే వస్తాడు, అందుకే నువ్వేం ఎదురు చూడక్కర్లేదు అని అన్నారు. దీనిలో ఆయన దక్షిణామూర్తి శ్లోకంలో అంటూ ఒక శ్లోకాన్ని వివరించారు. భూరం భాస్య నలో నిలోంబర మహార్నాథో హిమాంసుంపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ పూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యత్మా స్మరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సో బ్రహ్మమే తానై సృష్టి స్థితి లయాలు చేస్తున్న ఆ పరమేశ్వరుని గురువుగా భావించి ముందుకెళ్ళాలి. ఈ భావంతో మనందరం వెళ్దాం, శివాయ గురువే నమః అనేటువంటి మంత్రాన్ని గట్టిగా పట్టుకుంటే మనం ముందుకు వెళ్ళవచ్చు అనేది గురువు గారు వివరించారు. తర్వాత శ్లోకంలో గురువు యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఆ గురువు యొక్క లక్షణాలు నాలుగు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, వేద ధర్మమునందు నిష్ఠ కలిగి ఉండుట స్తోత్రీయుడు, శృతి వాక్యములందు పరిపూర్ణముగా అధ్యయనం చేసినవాడు. రెండవది లక్షణము, పాపము లేనివాడు. స్వస్వరూపంలో నిలిచిన వాడికి పాపం లేదు, కోరిక లేదు కాబట్టి కామం దెబ్బ తగలనివాడు. అన్ని పాపాలకి కామమే కారణం. కామం నుంచి లోభం మోహం పుట్టాయి, క్రోధం నుండి మదం ఆశ్చర్యం పుట్టాయి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని కృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. సో మహాశత్రువులు అనేటువంటి ఈ కామం అనేది ఆత్మకి. ఇందులో ధ్యాయతోవాం విషయాం పుంసహ అనేటువంటి శ్లోకంలో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు, ధ్యానం విషయాల వల్ల కామం వస్తుంది అనేసి చెప్పాడు. సో ఇలాంటి కామం దెబ్బ తగలని వాడు గురువు అనేటువంటి గురువు యొక్క రెండవ లక్షణం. మూడవ లక్షణం ఏంటంటే, అహేతుకమైన దయా సింధు, హేతువు లేని దయ. అందులో ఏంటంటే సాగరమైనటువంటి హేతువు లేనటువంటి దయ ఉన్నవాడు. నాలుగవది ఏంటంటే, పరిపూర్ణముగా నమ్రతలైన భక్తులకి బంధువు. అసూయ లేని వాడికి చెప్పు, మూర్ఖుడికి చెప్పరాదు అని అన్నారు గురువు గారు. ఇలాంటి వాడికి బంధువు అవుతాడు గురువు. 34వ శ్లోకంలో ఆయన చెప్తున్నారంటే, ప్రసన్నుడైనటువంటి ఆ గురువు దగ్గరికి ఈ శిష్యుడు వెళ్ళి ఆత్మకు సంబంధించిన వస్తువుని మాత్రమే ప్రశ్నించాలి. సో పైన ఉన్న లక్షణాలైనటువంటి శిష్యుడు అంటే శిష్యుడికి లక్షణాలు, పాపం లేనివాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, చిత్తం ఏకాగ్రత ఉన్నవాడు, శాంత మనస్కుడు, మనం ఇంతవరకు చెప్పినటువంటి సాధన చతుష్ట సంపత్తి అన్ని లక్షణాలు ఉన్నటువంటి శిష్యుడు పైన చెప్పినటువంటి నాలుగు చెప్పినటువంటి గురువు లక్షణాలు ఉన్నటువంటి గురువుని ఏ విధంగా ప్రశ్నించాడనేది 35వ శ్లోకం నుండి వస్తుందండి. అవన్నీ శ్రీనివాస్ గారు చెప్తారు. స్వస్తి.
ఈ గురువు మోచక గురువు దొరకడం కష్టమని చెప్పారు. తర్వాత గురువు ఎలా ఉంటాడు, బ్రహ్మనిష్ఠుడైన గురువు ఎలా ఉంటాడు, తర్వాత ఎలా గురువు శిష్యుడు గురువుని ఎలా ప్రార్థించాలి, చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు తర్వాత సంభాషకుడు శ్రీనివాస యనమండ్రి గారండి.
నమస్కారం అండి, అందరికీ నమస్కారం. శ్రీ గురు ఇప్పుడు మన మోచక గురువు, తర్వాత ఆ గురువుని ఎలా ఆశ్రయించాలో గురువు గారు ఇక్కడ చాలా చక్కగా వివరించారు. ఇది మన వివేక చూడమణిలో 5వ సిడి 2వ భాగం అనమాట. బ్రహ్మనిష్ఠుడైన గురువు దొరకడం అసాధ్యం, పైగా ఆ గురువు స్తోత్రీయుడే ఉండాలి, అంటే నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేవాడుగా ఉండాలి. బ్రహ్మనిష్ఠుడు కామ్య కర్మ చేయడు, వాళ్ళు దొరికితే మోచక గురువులు అవుతారు. బ్రహ్మనిష్ఠులను కోల్చుకోవడానికి కొంచెమైనా బ్రహ్మం గురించి అవగాహన ఉండాలి. శ్రోత్రియము బ్రహ్మనిష్టము కలిగినటువంటి గురువు దొరకడం సుకృతం. అటువంటి గురువు దొరికినప్పుడు వినమ్ర భావంతో ఆయన్ని ఆశ్రయించాలి. ఆ గురువు దగ్గర ఈ భయంకరమైన సంసార దావాగిలో నా గత జన్మల నుండి వచ్చిన దురదృష్ట పవనముల్లో కొట్టివేయబడుతూ మిమ్మల్ని ఆశ్రయించి నన్ను మృత్యువు అనగా అజ్ఞానం నుంచి కాపాడండి. ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవడమే మృత్యువు. అటువంటి గురువును మీరు శాంతులు అంటే అన్ని అల్లకల్లోలు అణిగినటువంటి వారు. మహాంతః అంటే సర్వ సద్గుణ భాషితములైన వారు. సంతః అంటే ఏది ఉన్నదో దాన్ని తెలుసుకుని అదే ఉన్నవారు. అంటే బ్రహ్మవిత్ బ్రహ్మై భవతే అన్న స్థితిలో ఉన్నవారు లోకంలో తిరుగుతూ ఉంటారట. పరమాత్మ వాళ్ళని తిప్పుతూ ఉంటారట, ఎందుకంటే పరమాత్మ దయామయుడు కనుక. ఇటువంటి సత్పురుషుల్ని ప్రకాశింపజేస్తారట, ఎందుకంటే వాళ్ళు లోకహితం కోసం తిరుగుతారట. ఇక్కడ సత్పురుషులను వసంత వల్లోక హితం చరహ అని ప్రబోధించారు. అంటే వసంతము వలె లోకహితం కోసం సంచరించేవారు. వసంతంలో అన్ని శుభకరమైన ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మన నుంచి ఏమీ ఆశించకుండా జరుగుతున్న ప్రక్రియ. దీనే అహేతుక దయ అంటారు. ఏదో కోరి చేసినది కాకుండా ఆశ్రయించిన వారిని అనుగ్రహించడమే అన్న స్వభావం మీది. పైగా మీరు తరించి మా అటువంటి వారిని తరింపచేయడానికే విహరిస్తున్నారు. జీవన్ముక్తులైన వారు మనల్ని తరింపచేయడానికి ఈ సంసారంలోనే తిరుగుతారట. ఈ సంసారంలో తిరుగుతున్నారు కనుక వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అని భ్రమించరాదు. ఎలాగైతే గజయితగాడు మనల్ని కాపాడడానికి ప్రవాహంలోకి దిగినట్లు, అలా తిరుగుతున్న గురువులు మనకి ఎందుకు దొరకరు అంటే, అర్హులైతే ఆ ఈశ్వరానుగ్రహం అనుకుంటే గురువు తప్పక దొరుకుతాడు. అటువంటి వారు అహేతుకమైన దయతో మనల్ని కటాక్షిస్తారు. ఇతరుల వేదనను చూసి దాన్ని తొలగించడం అనేది గురువుల యొక్క స్వభావం. అది ఎలా అంటే, ఎండతో వేడెక్కి బాధపడుతున్న భూమిని చంద్రుడు వచ్చి చల్లబరిచినట్లు. అక్కడ చంద్రకాంతి ఏ విధంగా సహజంగా చల్లబరుస్తుందో మీ వంటి గురువులు సహజమైన కరుణను చూపిస్తారు. అందుకని నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏమిటంటే, బ్రహ్మానందం రసానుభవమైనట్టు పవిత్రమైనటువంటి చల్లనైనటువంటి వెళ్ళనైనటువంటి ఇవన్నీ గురుగారు చెప్పే మాటలు కొనవలసిన లక్షణాలు. వేదాంత విషయాలు ఎలాంటివంటే, కాస్త హృదయ సంస్కారం ఉంటే వింటున్నంత సేపు ఆనందం కలుగుతుంది. ఆ దివ్యమైన ఆత్మతత్వాన్ని చెప్తూ ఉంటే మనకు తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. వేదాంత వాక్య శ్రవణమే పాపాన్ని హరింపజేస్తుంది. వేదాంత వాక్యములు మనసును తాకి వాడి స్థాయిని బట్టి వాడికి ఇవ్వవలసిన అనుభూతి కలిగిస్తుంది. వేదాంత వాక్య శ్రవణమే పాపహారం. మీ వాకులనే కలశాలలో నుంచి ఆ వేదాంత వాక్యములైన అమృతాన్ని మాకు ఇవ్వండి. దాంతో నా హృదయాన్ని తడపండి. ఈ విధంగా ఆ వాక్యామృతము చేత నేను పవిత్రుడిని అవుతాను అని ఆ గురువును శరణవేడి ప్రశ్నించాలి. ఎలా దాటుతాను ఈ సముద్రాన్ని అని, ఏది నాకు గతి, ఏది నాకు ఉపాయము, నాకు ఏమీ తెలియదు స్వామి అని, ఏమీ తెలియదన్న విషయమే అహంకారం రాజ్యము. బ్రహ్మానుభవం కలిగే వరకు ఎన్ని తెలుసుకున్నా ఏమీ తెలియనట్లే లెక్క. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అప్పుడు గురువు ఏ విధంగా స్పందిస్తున్నాడంటే, ఈ విధంగా పలికిన శరణాగతుడైన ఆయనను కారుణ్య ద్రష్ట గురువు చూసి మొట్టమొదట అభయాన్ని ఇవ్వాలి. తనను సమీపించినటువంటి మోక్షాన్ని కోరినటువంటి ఆ శిష్యుడిని ఏది చెప్తారో దాన్ని చక్కగా చేసేటటువంటి వాడిని, అంటే శాస్త్ర ప్రకారంగా విహితమైన కర్మలను ఆచరించే శిష్యుడిని ఒక గురువు కృపతో బోధిస్తాడు. ఇక్కడ గురువు శిష్యుణ్ణి విద్వానుని సంబోధించాడు. అంటే ఆయన అది ఆయన ఉన్న స్థితి కంటే రాబోయే స్థితిని తెలుసుకుని చెప్పిన మాట విద్వాన్ అనే అన్నారు. ఇలా గురువు శిష్యునికి అభయం ఇచ్చి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ.
గురు శిష్యు సంబంధాలు చాలా బాగా చెప్పారండి. అసలు శిష్యుడు అహంకార రాజ్యంతో గురువు దగ్గరికి వెళ్ళడంతో, గురువు అంటే సాధన చతుష్టయంతో సంపాదించి గురువు దగ్గరికి వెళ్తే గురువు ఏమో ఓ విద్వాంసుడా అని చెప్పేసి సంబోధించడం చాలా బాగుంది. తర్వాత సంభాషకురాలు శ్రీమతి సన్యాసమ్మ గారండి.
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. వివేకము, శమధమాది సంపత్తులు, ముముక్షత్వం ఎంత అవసరమో వాటి గొప్పదనాన్ని తెలుసుకున్న శిష్యుని చూసి ఓ విద్వాన్ అని సంబోధిస్తూ అభయమిస్తారు గురువు గారు. దీనికి ఉదాహరణగా పరీక్షిత్ మహారాజు మోక్షం పొందిన వృత్తాంతం చెప్పారు. పరీక్షిత్ మహారాజు మోక్షం కోసం గంగానదీ తీరంలో తప్పించగా సుపయోగింద్రులే అనుగ్రహించారు. దీనికి కారణం పరీక్షిత్ మహారాజు బ్రహ్మంతో అభేదంగా ఉన్న సుపయేంద్రునే గురువుగా పొందేంత ఎత్తుకెదిగారని చెప్పారు. 7 రోజుల్లో పోతున్నాను, 7 రోజుల్లో మోక్షం వస్తుందా అని అడిగితే చుట్టూ ఉన్న మహర్షులు మౌనంగా ఉంటే అప్పుడు సుపయేంద్రుల వారు 7 రోజులు ఏం చేసుకుంటావని ఆయన ఒక్క ముహూర్త కాలంలో మోక్షం పొందిన ఖట్వాంగుడనే మహాత్ముడి గురించి చెప్పారు. ఆయన వృత్తాంతాన్ని చెప్పారు. ఈ విధంగా గురువుగారు అభిమిస్తూ మోక్షం పొందగలవు అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తారు. మా భయిష్ట విద్వాంతవనాస్యపాయ సంసార సింధో తరణే స్తుపాయ. సంసార సింధువు దాటడానికి ఉపాయం ఉంది. ఏ నైవయాత యతయోస్యపారం తమేవ మార్గం తవ నిర్దిశామి. ఏ మార్గాన్ని అనుసరించి మన పూర్వీకులైన యతీశ్వరులు ఒడ్డిని చేరారో ఆ మార్గాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. శృతి విహితమై పరంపరాగతమైన బ్రహ్మ విద్యను నేను ఉపదేశిస్తున్నాను. అత్యుపాయో మహాన్ సంసార భయనాశన తేన తీద్వా భవాంబోధిం పరమానందం ఆప్స్యసి. సంసార భయనాశనం కావటానికి ఒక గొప్ప ఉపాయం ఉంది. దానితో నీవు ఈ భవసముద్రాన్ని దాటి పరమానందాన్ని పొందుతావు. ఆ ఉపాయం ఏంటంటే వేదాంతార్థ విచారేణ జాయతే జ్ఞానముత్తమం. వేదాంతార్థం విచారణ చేయటం ద్వారా నీకు ఉత్తమమైన జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానంతో తేనాత్యంతిక సంసార దుఃఖ నాశో భవత్యను. అత్యంతిక దుఃఖనాశనం సమూలంగా పోతోంది. దాని కొరకు నువ్వు ఈ నాలుగు సాధన సంపత్తిని తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. అదేంటంటే శ్రద్ధ భక్తి ధ్యాన యోగా ముమోక్షోర్ముక్తే హేతోస్వక్తి సాక్షాత్ శృతేర్గేహి.
ఏవ తిష్టత్యముష్యా. ఈ ముముక్షుకి నాలుగు శ్రద్ధ, భక్తి, ధ్యానం, యోగం ఉన్న వాడు వేదాంత విచారణ ద్వారా వేదాంత విచారణ చేయగా నేరుగా కైవల్యం లభిస్తుంది అని శృతివాక్యం చెప్తుంది. ఈ నాలుగింటి గురించి గురుగారు మళ్ళీ ఇలా వివరించారు. శ్రద్ధనగా శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధితో అవధారణ కలిగి ఉండడం, భక్తనగా స్వస్వరూపానుసంధానం, ధ్యానం అనగా ధ్యేయ వస్తువు ఎందే బుద్ధిని ఏకాగ్ర దృష్టిని పెట్టడం, దీనినే సమాధానం అని, అంటే సమ్యక్ ఆస్థాపనే బుద్ధేహ శుద్ధేహ బ్రాహ్మణి సర్వదా అని. దీనికి చంద్రశేఖరేంద్ర భారతీ మహాస్వామి వారు, జ్ఞాన ప్రతిబంధక సకల దురిత నివర్తకం సగుణ పరిబ్రహ్మ ధ్యానం వా, అంటే జ్ఞానానికి ఏవైతే ప్రతిబంధకాలుగా ఉన్నాయో ఆ పాపాలు పోవడానికి సగుణ పరబ్రహ్మం ధ్యానించాలని, తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి పరమాత్మ అసలతత్వాన్ని తెలియజేస్తుంది. ఈయన తర్వాత యోగం గురించి చెప్పారు. యోగం అనేది యోగస్థ చిత్తవృత్తాహ నిరోధాహ, అంటే యోగం నేరుగా మోక్షం ఇవ్వదు కానీ ఇది చిత్తశుద్ధికి సహకారం అవుతుందని చెప్పారు. ఈ నాలుగింట్లో విచారణ చేసి ఏమి తొలగించాలో, ఏది అంటే అజ్ఞాన యోగా పరమాత్మనస్తవ హ్యనాత్మ బంధస్తత ఏవ సంస్మృతి, అనాత్మ బంధం చేత సంస్మృతి ఏర్పడిందని, దాన్ని అజ్ఞానం వలన ఈ సంస్మృతి ఏర్పడిందని, తయో వివేకోదిత బోధి వహ్ని అజ్ఞాన కార్యం ప్రదహోత్సమూలం, అది ఇప్పుడు వివేకం చేత జ్ఞానాగ్ని వలన అజ్ఞాన కార్యం సమూలంగా నశిస్తుందని, ఆ జ్ఞానాగ్ని రగలడానికి గురువుగారిని సద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని అడగాలి. గర్భధరితుడు ధనవంతుడి ఎంత వినయంతో ధైన్యంతో అడుగుతాడో అలా కపటం లేకుండా కృపయా శూయత స్వామిన్ ప్రశ్నోయం క్రియతేమయ. దానికి గురువు గారు, ధన్యోసి కృతకృత్యోసి పావితం తే కులం త్వయ యది విద్యాబంధముక్త్వా బ్రహ్మీభవతం ఇచ్చసి. ధన్యోసి, నువ్వు ధన్యుడు అయ్యావు, కృతకృత్యోసి ఎందుకు పుట్టావు అది సార్థకమైంది, పావితం తే కులం త్వయ నీ కులంలో పూర్వీకులందరూ తరిస్తారు, నీవు చేసిన విహిత కర్మలన్నీ సార్థకమయ్యాయి అని చెప్పి ధన్యోసి గురించి ఇంకా విస్తారంగా చెప్పారు. ధనం అంటే ఏంటి, ఎవరికి ఏది ఇష్టమో అది వారికి ధనమని, పామరులకి వస్తువులు ఎలా ఇష్టమో విద్వాంసుడికి వైరాగ్యం సంపదని, వైరాగ్యం యొక్క గొప్పతనం గురించి చాలా చెప్పారు. వైరాగ్య భోగం ఇంద్రాది దేవతలకు కూడా దొరకదని, దానికి ఉదాహరణగా దాల్భ్య మహర్షి, సనత్ కుమారులు, అలాగే ఇప్పుడు రమణ మహర్షి గురించి చెప్పారు. ఆఖరికి చతుర్ముఖ బ్రహ్మ గారు కూడా, ఏలా ఈ బ్రహ్మ పదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబన నీవనాంతరం నందిని మందలో కృష్ణాయం చాలా పాది సమస్త భావములు నీయందే సమర్పించు, నీ వేలం ద్రొక్కని పాదరేణులపై వేష్టించిన చాలదే అంటారు. అలాగే భర్తృహరి గారు, భోగే రోగభయం, కులేచ్యుత భయం, విత్తే నృపాలాద్ భయం, శాస్త్రే వాదభయం, వైరాగ్యమేవా భయం అని చెప్పి భర్తృహరి గారు చెప్పారు. ఈ విధంగా వైరాగ్య సంపద దేంద్రాది దేవతలకు కూడా దొరకదని, ఆ వైరాగ్యం ద్వారా వేదాంత విచారణ చేస్తే నీ ఒక్కడ వలనే మోక్షం వస్తుంది, నీ పిల్లల వలన రాదు, వాళ్ళు ధర్మంగా ఉంటే మరణానంతరం తర్వాత నిన్ను పాపలోకాల్లో పడకుండా చూస్తారని గురుగారు చెప్పారు.
ఇందాక సన్యాసమ్మ గారు, కైవల్యాన్ని పొందాలంటే శాస్త్రం ఏం చెప్పింది, తర్వాత భర్తృహరి తన వైరాగ్య ఆనందాన్ని ఎలా చెప్పాడు, పద్య రూపంగా కూడా చెప్పారు, చక్కగా చెప్పారండి. తర్వాత సంభాషకురాలు శ్రీమతి సునీత కొత్తపల్లి గారండి.
నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ గురువుగారు బ్రహ్మ విద్యను పొందటానికి మార్గాలను వివరిస్తూ ఇలా చెప్తున్నారు, ఎవరికెవరే మోక్షం కొరకు సాధన చేయాలి అని చెప్తున్నారు, పిల్లల వలన మోక్షం రాదు, ఆ మోహాన్ని తీసివేయాలని చెప్తున్నారు. పిల్లలు తల్లిదండ్రుల్ని బతికి ఉన్నప్పుడు చూడటం కంటే పోయిన తర్వాత చూడటం ఇంకా అవసరం అని చెప్తున్నారు. ఎందుకంటే బ్రతికి ఉన్నంతకాలం నిన్ను నువ్వు చూసుకోగల శరీరం ఉంది, కానీ పోయిన తర్వాత జీవనికి ఉపాధి లేదు, కనుక పిల్లలు చేసే ఆర్థిక కర్మల వలన పాపలోకాలకి వెళ్లకుండా పైకి వెళ్లడానికి ఆ ఆర్థిక కర్మలు దోహదం చేస్తాయి. పిల్లలు చేసే కర్మల వలన పాపలోకాలకి వెళ్లకుండా ఉంటారు, కానీ మోక్షం మాత్రం రాదు. పిల్లలు లేకపోయినా మోక్షానికి వెళ్ళవచ్చు. ఒక వస్తువు మనకి లేదు అంటే అర్హత లేదు అనే కాదు, మనకి అవసరం లేకపోయినా కానీ మనకి అది రాదు, అందుకనే ఏది బలవంతంగా తెచ్చుకోకూడదు అంటున్నారు గురుగారు. పిల్లలు రుణ విమోచన కర్తలే అవుతారు కానీ బంధ విమోచన కర్తలు కారు అని చెప్తున్నారు. మోక్షం స్వప్రయత్నం వల్ల మాత్రమే వస్తుంది, దానికి గురువుని ఆశ్రయించి పవిత్రమైన జీవన విధానాన్ని చేస్తూ వైరాగ్య వివేక ముముక్షులతో ఇంద్రియ నిగ్రహములు చేస్తే మోక్షం లభిస్తుంది. కాబట్టి భక్తితో ఎవరికి వారు భగవంతుని ఆరాధన చేసి అనుభూతిని పొందితే అది మోక్షానికి దారితీస్తుంది. వేదాంత శాస్త్రాలు చదవటం వల్ల మనం తప్పకుండా దానిని పొందాలి అనే కుతూహలం కలుగుతుంది. ఎలా అంటే, కళ్ళు మూసుకున్న వానికి చంద్రుని గురించి వర్ణిస్తే కళ్ళు తెరిచి చంద్రుణ్ణి చూడాలన్న కుతూహలం ఎలా కలుగుతుందో అలాగా. ఇంకో ఉదాహరణ ఎలా అంటే, రోగం పోవటానికి పథ్యం ఔషధం ఎలా అవసరమో మోక్షం పొందటానికి వేదాంత శ్రవణము అలాగే అవసరం. నీ ప్రయత్నం లేకపోతే కోటి కల్పాలు జరిగినా జనన మరణాలు జరుగుతూనే ఉంటాయి. దాని నుంచి బయటపడాలంటే బ్రహ్మముతో ఐక్యత్వము అనే జ్ఞానము చేత మాత్రమే మోక్షం వస్తుంది తప్ప యోగం చేత కానీ, సాంఖ్యం చేత కానీ, విద్య చేత కానీ రాదు. బ్రహ్మంతో తాదాక్యం చెందడం ద్వారానే మోక్షం వస్తుంది. కర్మ ద్వారా వచ్చినవి 4 రకాలుగా ఉంటాయి. 1 ఉత్పాద్యము అనగా కొత్తగా పుట్టడము, ఉదాహరణ మట్టి కుండ. 2 ఆప్యము అనగా పొందడం, ఉదాహరణ వేద విజ్ఞానం పొందటము. 3 సంస్కార్యము, కొన్ని ద్రవ్యాలను హోమం చేసేటప్పుడు నేరుగా వేయకుండా వాటిని సంస్కరింపచేసి యజ్ఞ ద్రవ్యంగా వాడటం వల్ల అది సంస్కార్యం అవుతుంది, ఉదాహరణకి ఉపనయ సంస్కారం. 4 వికారం, అంటే మొదటి రూపు పోయి కొత్త రూపు రావడం, ఉదాహరణ ధాన్యం దంచితే పొట్టుపోయి బియ్యం మిగిలినట్టు. మోక్షం ఈ 4 దేనికి చెందదు, ఎందుకంటే అది నిత్య శుద్ధ వస్తువు, అది ఉన్నదే. ఉన్నది గుర్తించటానికి ఇవి సహకారులు అవుతున్నాయి, కానీ విచ్ఛేదనకు మాత్రం చేయాల్సింది వేదాంత మార్గమే. బ్రహ్మమును పొందిన వాడే జ్ఞాని. సంగీత కళలు మోక్షాన్ని ఇవ్వవు. ఆత్మతత్వము తెలియనంత వరకు శాస్త్రాధ్యయనం వల్ల ప్రయోజనం, కానీ ఆత్మతత్వము తెలిసిన వారికి శాస్త్రాధ్యయనం వల్ల ప్రయోజనం లేదు. అంటే ఎన్ని శాస్త్రాలు చదివినా అది ఆత్మతత్వం వైపు తీసుకువెళుతుందా లేదా అని నువ్వు పరిశీలించుకొని ఆ ఈ శాస్త్ర అధ్యయన సహకారం చేత నువ్వు ఆత్మ విచారణ వైపు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఈ శాస్త్రంతో ప్రయోజనం లేదు అని చెబుతున్నారు. వైరాగ్యము, ముముక్షత్వము లక్షణాలు లేకుండా, వేదాంత విచారణ లేకుండా, గురువుగారి సహకారం లేకుండా ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా ఫలితం లేదు. ఒకవేళ తత్వ ప్రాప్తే జరిగితే ఈ శాస్త్రములతో పనేలేదు. ఎలా అంటే, నదిలోని చేరని వాడికి పడవతో ప్రయోజనం లేదు, ఒడ్డుకు చేరుకున్న వాడికి పడవతో ప్రయోజనం లేదు. తరించాలని తపన ఉన్నవారికి ఆత్మజ్ఞానం చేత మాత్రమే, అది తన ప్రయత్నం చేత మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అని చెబుతున్నారు గురుగారు. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు.
చక్కగా చెప్పారండి మీరు. మా లక్షణాలు చెప్పారు, వాటి వల్ల కూడా మోక్షం రాదని, ఆత్మవిద్య లభించదని. ఇంకోటి పుత్రులు రుణము విమోచకులే గాని బంధ విమోచకులు గారని చెప్పారు. ఇవన్నీ దీనికి కాళహస్తీశ్వర శతకంలో ఉంది గురువు గారు పద్యం కూడా చెప్పారు. సరే, తర్వాత ఎవరంటే శ్రీ సుధేష్ పిల్లుట్ల గారు అండి సంభాషిస్తారు.
శ్రీ గురుభ్యో నమః. 49 శ్లోకంలో శిష్యుడు 7 ప్రశ్నలు వేశాడు. బంధం అనగానేమి, బంధం ఎలా మొదలవుతుంది, బంధం ఎలా సాగుతూ ఉంటుంది, మోక్షం అంటే ఏమిటి, ఆత్మ అనగానేమిటి, అనాత్మ అనగానేమిటి, ఆత్మను అనాత్మను వేరుగా తెలుసుకోవడం అంటే ఏమిటి, ఈ ప్రశ్నలు వివేక చూడమని ప్రకరణానికి పునాదులు వంటివి. 62 నుండి 66 శ్లోకాల వరకు అపరోక్ష అనుభూతి మోక్షానికి ఎంత అవసరం బోధింపబడింది. ఎలాగైతే మందు పేరు మాత్రమే జపిస్తే రోగం పోదో, అలాగే బ్రహ్మ పేరు వల్ల వేస్తే కూడా బ్రహ్మజ్ఞానం రాదు. మోక్షానికి అపరోక్ష అనుభూతి అవసరం, అది లేకపోతే మోక్షం లేదు. మంత్రజపం వల్ల చిత్తశుద్ధి వస్తుందేమో కానీ మోక్షం రాదు. అపరోక్షం అంటే పరోక్షం కానిది. పరోక్షం కాని దానికి ప్రత్యక్షం అని మరో పేరు ఉంది. మరి ప్రత్యక్ష అనుభూతి అనకుండా అపరోక్ష అనుభూతి అనడానికి కారణం, ప్రత్యక్ష అనుభూతి ఇంద్రియ జనితం, అంటే సాధకునికి బాహ్యంగా ఉండే పదార్థ గోచరం అన్నమాట. కానీ సాధకుల శోధన అంతర్ముఖం, అంటే సాధకుని సాధ్య వస్తువు సాధకుడే. అందుకే ఇది అపరోక్ష అనుభూతి అయింది. అపరోక్ష అనుభూతి అంటే ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం అంటే వస్తుపరంగా ఆత్మ తప్ప మరొకటి లేదు అనే జ్ఞానం. కనబడేదంతా ఆ ఒక్క వస్తువు యొక్క నామరూప క్రియలే. ఈ నామరూప క్రియల్ని అనాత్మ అంటారు. ఈ నామరూప క్రియలను తోసి వాటికి ఆధారమైన వస్తువును పట్టుకోవడాన్ని దృశ్య విలయము అని 63వ శ్లోకంలో చెప్పబడింది. ఆత్మను అనాత్మను వేరుగా వేరుగా చూడడం అంటే ఇదే వివేకం. ఈ అనాత్మ వైపు తిప్పే శత్రువులే రాగద్వేషాలు. ఎలాగైతే శత్రువులను సమూలంగా నిర్మూలిస్తే కానీ రాజు 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 నిజంగా రాజు కాలేడో, అదేవిధంగా రాగద్వేషాలను జయిస్తే కానీ మనం బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేం. ఉపాధులలో ఉండి మనం ప్రపంచము పరమాత్మ జీవుడికి వేరుగా అనిపిస్తున్న జగత్ నిత్య బ్రహ్మసత్యం జీవో బ్రహ్మైనాపరహ అనే సత్యం మనకు తటకపోవడం కారణం ఈ అజ్ఞానమే. ఎలాగైతే ఫిజిక్స్ మీద ఉండే అజ్ఞానం ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగితే పోదో, అలాగే ఫిజిక్స్ ప్రొఫెసర్ పేరు రోజు చెప్పిస్తే పోదో, ఫిజిక్స్ అజ్ఞానం ఫిజిక్స్ చదివితే కానీ పోదు. అలాగే ఆత్మ గురించి అజ్ఞానం ఆత్మ గురించి విచారణ చేస్తే కానీ పోదు. పూడ్చబడిన నిధి దొరకాలంటే ఊరికే తపస్సు చేస్తే పైకిరాదు. అది ఎక్కడ పూడ్చబడిందో తెలుసుకొని మట్టిని తవ్వి వంక మట్టిని కూడా తీసి శీలన చేస్తే కానీ దొరకదు. అలాగే ఆత్మతత్వాన్ని గురువాక్యం ద్వారా శ్రవణం చేసి మననం అనే వంక మట్టిని కూడా తీసి నిధ్యాసం వల్ల ఆ శ్రవణ కూడా ఛేదించే కానీ ఆత్మజ్ఞానం ఏర్పడదు. 67 మరో 68 శ్లోకాల్లో శిష్యుని తన ప్రశ్నలకు మెచ్చుకొని సమాధానం వదిలిపెట్టారు. మోక్షం అంటే ముఖ్యంగా కావాల్సింది నిత్యానిత్య వస్తు వివేకం, వైరాగ్యము, శమాధమా తితిక్ష మొదలగు సాధన చతుష్టయములు. వీటిని పొంది ఆత్మజ్ఞానానికి అర్హతను పొందిన తర్వాత గురువు ద్వారా శాస్త్ర శ్రవణము మననము మరియు నిధిధ్యాసముల వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. శిష్యుడు అడిగిన 7 ప్రశ్నలకు సమాధానంగా మొదట అనాత్మ అయిన స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించి 72వ శ్లోకం నుంచి గురువు గారు విశదీకరించారు. ఆ తర్వాత భాగాన్ని మనకు చంద్రమల్లాది గారు వినిపిస్తారు. స్వస్తి.
చక్కగా వివరించారండి. స్వానుభవ జనిత జ్ఞానం వివేకం, వివేకానికి అజ్ఞానం, వివేకం కావాలి అంటే అజ్ఞానం ఎలా పోతుంది అన్నది చక్కగా ఎగ్జాంపుల్ తోటి ఫిజిక్స్ ఎలా దాని గురించి చెప్పారు. అపరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానుభవం అంటే ఎలాగో చెప్పారు. అపరోక్ష జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అని ఇవన్నీ చాలా బాగా చెప్పారండి. తర్వాత సంభాషకుడు శ్రీ చంద్ర మల్లాది గారండి.
ఈ తర్వాత భాగంలో గురువు గారు వైరాగ్యానికి కావలసిన అవసరమైన జ్ఞానాన్ని శరీర నిర్మాణం ద్వారా చెప్పారన్నమాట. భారతీయ విజ్ఞానం తాత్వికంతో కూడింది. తాత్వికతమైన మతం కేవలం హిందూ మతం మాత్రమే. బాహ్యమైన ఆచారాలు ఉన్న లక్ష్యం తత్వం. శంకరులు ఈ తత్వాభిముఖంగా మన మతాన్ని ఆ శాఖలన్నీ కలిపారు. అందువలన హైందవ మతం సాత్వికం తాత్వికమైంది. దీని వలన రజోగుణ వికారాలైన వామాచారాలన్నీ కనుమరుగైపోయాయి. దానిలో ఒక ఐక్యత సిద్ధించింది. విజ్ఞాన శాస్త్రం యొక్క పరిణామ దశ ఇది. సైన్స్ పరిపూర్ణంగా ఎదిగితే అది సాత్వికత. శరీరం అంటే ఏమిటని ఆ కాలంలోనే ఏ సాంకేతిక పనిముట్లు లేకుండా భారతీయ ఋషులు తెలిపారు. ఈ జన్మతో ముడిపడిన స్థూల శరీరం గురించి తెలిపారు. మధ్య అస్థి మేధ ఫల రక్త చర్మ త్వక్ మొదలైనవి కలిపి సప్త ధాతులతో నిర్మాణమైనది శరీరం. అంగములు ఉపాంగాలతో కూడిన శరీరంలో నేను నాది అనే భావనకు ఈ శరీరం ఆధారమైంది. స్థూలంగా నేను నాది అని స్పష్టంగా కనపడేది శరీరం కాబట్టి ఇది మోహానికి ఆస్కారమైంది. అన్ని మోహాలకు మూలమైంది శరీరం. ఈ శరీరంలోని లోపలి ఇంద్రియాలు కానీ బయట కనపడే ఇంద్రియాలు కానీ పంచభూతాలతో నిర్మాణమైనవి. ఈ పంచభూతాలు పంచీకృత పంచభూతాలతో నిర్మాణమైనవి. అంటే మెయిన్గా పంచభూతాలు స్థూలభూతములు సూక్ష్మభూతములని రెండు రకాలు. సూక్ష్మభూతాలు అంటే ఉదాహరణకి ఆకాశము, వాయువు, అగ్ని. కానీ కొన్ని సూక్ష్మభూతాలు ఇంద్రియాలతో చూడలేము అని అవి మహాభూతాలు అంటారు. ఇవి ఇంద్రియాలకు గోచరించడానికి పంచభూతాలు పంచీకరణం జరుగుతుంది అన్నమాట. దీని ఇది ఒక వైదిక విజ్ఞానం. ఈ విజ్ఞాన శాస్త్రం కానీ ఇది విశ్వాస శాస్త్రం మాత్రం కాదు. పరస్పర అంశలు ద్వారా కలిసిపోయిన ఈ పంచభూతాలు స్థూలములై స్థూల శరీరానికి హేతు అవుతాయి. ఈ పంచీకరణ ఎలా జరుగుతుందంటే, ఒక ఉదాహరణకి ఆకాశ పంచీకరణ జరగాలంటే ఆకాశం సగభాగం, మిగతా సగభాగము, తర్వాతి నాలుగు భూతాలు, ప్రతి భూతం ఎనిమిదవ భాగం కలిపితే ఈ మొత్తం ఆకాశ భూతం పంచీకృతం అవుతుంది. ఇవి అప్పుడు స్థూలంలో కనపడతాయి. బయట ఉండే చర్మం దగ్గర నుంచి సప్త ధాతువులు ఇలా తయారైనవి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మన శరీరంలో కూడా ఇలా తయారైనవి. అలాగే పంచ తన్మాత్రలు కూడా. పంచభూతముల నుండి మనకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనుభవాలు కలుగుతాయి. వాటి వల్లనే చిక్కు వచ్చిందని చెప్పారు శంకరుల వారు. ఎందుకంటే ఆ పరమాత్మ చైతన్యం నుండి కలిగిన పంచభూత శరీరంలోనిలో మమేకమై అవి తనే అనే దేహ భ్రాంతి నుండి బయటపడమని చెప్పారు. వైరాగ్యం అంటే స్థూల దేహ నిరసన కాదు, దైవం ఇచ్చిన శరీరాన్ని భోగానికి కాకుండా యోగానికి ఉపయోగించమని భావన. ఇంత విచారణ మానవులకు మాత్రమే కలుగుతుంది, జంతువునాం నరజన్మ దుర్లభం అందుకి అని అన్నారు. అందుకే ఎప్పుడైతే ఈ పంచభూతములలో లోని శరీరంలో ఇంద్రియాలు ఏర్పడ్డాయో వాటికి ఇంద్రియార్థాలు గ్రహించే శక్తి వస్తుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఇంద్రియార్థాలు. ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు విషయాలయ్యాయి. విషయాలతో రాగం ఏర్పడుతుంది. రాగం తగిలి నేను అనే పాశం వలన జీవుడు కిందికి పైకి వెళ్తాడు. అంటే పుణ్యం చేస్తే ఊర్ధ్వలోకాలకు, పాపం చేస్తే అధోలోకాలకు తీసిపోయేదే ఈ రాగం. ఇంద్రియాలకు చైతన్యం ఉండడం తప్పు కాదు, కానీ విషయాలకు లొంగిపోవడం వలన దానిలో ఉన్న దోషాన్ని తెలుసుకుని ఎలా వదులుకోవాలో తెలుసుకోవాలి. విషయమే విషం కన్నా భయంకరం. విషయాన్ని చూసినా విన్నా ప్రమాదమే, అంటుకున్నా ప్రమాదమే. విషయాల పట్ల పరాన్ముఖుడు అవ్వాలి. అదే వైరాగ్యానికి హేతువు. అందుకే స్థూల శరీర విచారణ చాలా చక్కగా చేయాలని చెప్పారు గురుగారు. విషయములనే మహాపాశం నుండి విముక్తుడైన వాడే ముక్తికి అర్హుడవుతున్నాడు. కానీ షట్శాస్త్రవేత్త కూడా ఇంద్రియ జయం లేనిదే మోక్ష మార్గంలోకి ప్రవేశించడానికి అర్హుడు కాలేడు. అలాగే కర్మల వలన ముక్తి కలగదు. కొందరికి అస్థిరమైన వైరాగ్యం కలిగినా ఆశ అనే మొసలి పట్టుకు లాగుతుంది. దానిని తీవ్రమైన వైరాగ్యం అనే ఖడ్గంతో ఆ ఆశ అనే మొసలిని ఖండించమని చెప్పారు గురుగారు. ఇలాగే విషయ వాసనలు ఎంత అసహ్యకరంగా ఉంటాయో రెండు ఉదాహరణలు చెప్పారు. ఒక కప్పని పాము నోటితో పట్టుకొని ఉంటుంది, అయినా ఆ కప్ప ఒక దోమను తినాలని ప్రయత్నిస్తుంది. అలాగే కాలం అనే సర్పం నోట్లో ఉండి ఈ ప్రపంచ వస్తువుల కొరకు దేవుళ్ళాడే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అలాగే కవలానికి తీసుకువెళ్లే జంతువు ఎలా గడ్డిపై ఆశ చూపెడుతుందో అలాగే జనుల పరిస్థితి. అందుకే కాలాన్ని వృధా చేయకు, విచారణ చెయ్యి. ఎంత చైతన్యవంతమైన బుద్ధిని, వయస్సుని పనికి మాలిన వాటిపై ప్రసరించి వయసు అయిపోయిన తర్వాత వేదాంతం తెలుసుకునే ప్రయోజనం ఏమిటి? అది ఆలోచించండి. అలాగే కానీ అసలు లేనిదానికి ఆలస్యమైనా మొదలు పెట్టండి, వైరాగ్యం గురించి విచారించడం మంచిదని చెప్పారు. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా తెలిపాడు. నీకు నిజంగా మోక్షం మీద కాంక్ష ఉంటే విషయాలను విషం వలె దూరం చెయ్యి. దానికోసం పట్టుకోవడానికి ఏదో ఒక ఆస్కారం ఇచ్చారు గురువుగారు. ఆ పట్టుకునే అమృతాలను తీసుకొని అంతఃకరణ బాహ్యకరణ నిగ్రహాలను పెంపొందించమన్నారు. అలాగే ఈ అమృతాలు ఏంటంటే సంతోషము, దయ, క్షమ, ఆర్జవము, ప్రశాంతి అండ్ కాంతి. అలాగే స్థూల శరీరం ఉండే అవస్థ జాగ్రత్త అవస్థ. ఈ శరీరానికి జాగ్రత్త అవస్థలోనే అన్ని అనుభవాలు కలుగుతాయి. ఈ ఉదాహరణ తెలుపుతూ ఈ దేహం గృహస్థుకు గృహం ఎలాగో ఆత్మకు అలాగని తెలుసుకో. ఇంట్లో ఉంటాం కానీ ఇల్లు మనం కాదు కదా. అలాగే మనం ఈ దేహంలో ఉంటూనే దాని అహంకారాన్ని తెలుసుకొని తగ్గించుకోవాలి. దేహ నింద చేయడం వలన వైరాగ్యం కలిగి మమకారాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగిస్తుంది, కానీ అది దేహం నింద నిరసన కాదని చెప్పారు గురుగారు. తర్వాత ఇంద్రియాల విషయమై తర్వాత భాగంలో చెప్తారు.
చాలా బాగా చెప్పారండి. సాత్విక విజ్ఞాన మతం సనాతనం అని శరీర నిర్మాణం, పంచీకరణం గురించి ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు. ఈ పంచీకరణం అన్నది మనం పిల్లలకు తప్పకుండా బోధించాలని అనిపిస్తుందండి. మనం క్లాస్లో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ చెప్తుంటాం కదా, దానికన్నా ఈ పాఠం చెప్పడం చాలా ఉత్తమం అనిపించిందండి నాకైతే వింటూ ఉంటే. తర్వాత సంభాషకుడు అండి శ్రీ వెంకటేష్ రాచపూడి గారండి.
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. నా పేరు వెంకటేష్ అండి. ధన్యవాదములు ముఖ్యంగా ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఈ గురుగారిది విన్నాను, అంటే అంతా నోట్స్ రాసుకోలేదు, కానీ నేను నా యొక్క నేను అర్థం చేసుకున్నది, అనుభూతి పొందింది నేను చెప్తాను. దయచేసి క్షమించండి తప్పులేమన్నా ఉంటే. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నాకు ఒక క్వశ్చన్ ఉండేది, నేను అనేది ఎవరు అనేది. ఈ ఈ సీట్ విన్న తర్వాత నాకు నేను అనేది ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చింది. అది కూడా గురువు గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనే ఉంటాయి. అవి బాహ్యకరణములు, తర్వాత అంతఃకరణములు అని ఉంటాయి. ఈ గురువు గారు స్థూల సూక్ష్మ కారణ శరీరాలని చాలా చక్కగా వివరించారు. స్థూలము శరీరము అంటే బహుశా మూడు మనకి అవస్థలు ఉంటాయి. మనము మానవుడు ఈ మూడు అవస్థల్లోని మానవుడు కాదు, అన్ని ప్రాణులు కూడాను ఇంక్లూడింగ్ దేవతలు కూడా ఇదే అవస్థలు ఉంటారు. జాగృత్, స్వప్న, సుషుప్తి ఈ మూడిట్లో ఉంటారు. స్థూల శరీరం వాళ్ళు మనము జాగృత మాత్రమే అవస్థను మాత్రమే మనము గ్రహించగలము. సూక్ష్మ శరీరంలో ఉన్నవాళ్ళు జాగృత అవస్థను, స్వప్న అవస్థను కూడా వాళ్ళు గ్రహించగలరు. కారణ శరీరము ఈ మూడు అవస్థలను కూడా గ్రహించగలరు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, మనము నేను అనేది ఎవరు, ఒక రకంగా మనం విచారణ మార్గంలో వెళ్తే నేను అనేది మనకు బోధపడుతుందా, ఎలా మనము దానికి ఎలా బోధ మనం దాన్ని అనుభూతి చెందాలి అనే దానికి ఒక మంత్రమైనటువంటి ఒక ఓడు నేను గమనించింది ఏంటంటే నైతి. ఏదైతే మనకు కనిపిస్తున్నదో అది మనం కాదు అని ఎలా దాన్ని మనము చక్కగా సైంటిఫిక్ పరంగా మనం చూసుకుంటూ మనకు ముందుకెళ్ళడమో, బయట నుంచి లోపలికి ఎలా వెళ్ళడమో గురుగారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నేను అనుకున్న శాస్త్ర పరిజ్ఞానంగా ఎవరైనా సరే చూసినా కానీ ఇది చాలా అద్భుతంగా అనిపించింది. బహిర్కరణములు అంతఃకరణముల గురించి చెప్తూ గురువు గారు మనకి ఆ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అవన్నీ కూడాను బహిర్కరణములు అన్నారు. అంతఃకరణములు అంటే మనస్సు, తర్వాత బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగు కూడాను అంతఃకరణములు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంకొకటి కూడా అన్నారు, ఈ సూక్ష్మ శరీరంకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది అని చెప్పేసి అన్నారు. అంటే మనము దానికి మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు గురుగారు. ఏంటంటే మనం ఒక సినిమా చూసాం అనుకోండి, మనం కళ్ళలో ఒక ఎక్కడికో వెళ్ళినట్టు, ఎక్కడో ఏదో వస్తువుని చూసినట్టు, ఒక రాక్షసుడు వచ్చినట్టు ఆయన అన్నీ చూస్తాం. అన్నీ కూడాను మనము ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఒక టేస్ట్ కానీ మనము పంచేంద్రియాలతోటి, జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతోటి మనం ఏవేవైతే అనుభూతి చెందుతామో అవన్నీ కూడా సూక్ష్మంగా అనుభూతి చెందాము. అంటే మనకు అంత ఆ శక్తి ఈ బయట గోళకములు అని చెప్పేసి అన్నారు గురుగారు. అంటే ఈ మన అవయవాల నుంచి వచ్చింది కాదు, లోపల ఇంకొక చైత్యం నిర్మితమైన ఉన్నది. ఏ నిర్మితమైతే ఉన్నదో దాని ద్వారా మనము ఇవన్నీ చూడగలుగుతున్నాము అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ ఎలా ఈ చైతన్యం ఎక్కడి నుంచి వస్తున్నది అంటే ఒక ఒక ప్రవాహంలాగా వస్తున్నదట. ఆ ప్రవాహము అంటే ప్రాణాపాన వ్యానాపాన సమాన ఉదాహరణ అని చెప్పేసి మనకి డిఫరెంట్ ప్రాణాలు ఉంటాయట. ఆ ప్రాణము బేసికల్గా ప్రాణశక్తి అని అంటే మనము గాలి పీల్చుకునే శక్తి, తర్వాత అది మన హోల్ బాడీని కవర్ చేస్తుంది. అపాన అంటే బేసికల్గా మలినాలని బయటికి తీసేసేటువంటి అపాన శక్తి. తర్వాత ధ్యాన శక్తి అని ఒకటి ఉందట, అది మనకి బేసికల్గా డైజెషన్ సమానం అనుకుంటాను. అది మనకి చేసే మన డైజెషన్కి సమాన శక్తి అనేది ఒకటి ఉన్నది. ఉదాహరణకి అంటే బయటికి వెళ్ళకొట్టేది, బహుశా ఆల్ ది ఎక్స్క్రిషన్ ప్రాసెస్ అంతా కూడాను ఉదాహరణము అది చూసుకుంటుంది. తర్వాత మన డైజెషన్ కూడాను అంటే శక్తిగా మారి మన బాడీ అవయవాలన్నిటికీ కూడాను ఎలా అందుతుంది అంటే అది వ్యాన అనేటువంటి ప్రాణము ఒకటి అది వచ్చే అంత కూడాను పంపిస్తుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత చాలా ఉన్నాయి ఈ ఇదే కాకుండా ప్రాణాలు ఇంకా చాలా రకాలైనటువంటి ప్రాణాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అవేంటంటే నాగ కూర్మ ప్రకృతి అని ఇంకా ఏదో చాలా చెప్పారు, నేను ఇన్ని రాసుకోలేదు. తర్వాత గురుగారు ఇంకోటి చెప్పింది ఏంటంటే ఈ సూక్ష్మ శరీరంలో అంతఃకరణముడు సూక్ష్మ శరీరం ఇంకొక ముఖ్యమైనటువంటి నచ్చింది ఏంటంటే నాకు స్వయం జ్యోతి అని చెప్పేసి అన్నారు. అంటే ఎవరైతే మనము నేను అని దాన్ని కనుక్కోగలుగుతామో అది సూక్ష్మ శరీరంలో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నారు. అంటే ఇప్పుడు బయట శరీరంలో బయట చూస్తున్నవన్నీ మనము అనుకునేది తారాక్ష్యం చెందిపోతాము, కానీ సూక్ష్మ శరీరంలో ఎవరైతే నేను ఎవరి ద్వారా నేనైతే ఈ చైతన్యాన్ని పొందుతున్నానో అది మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మనకి జాగృత్ స్వప్న సుషుప్త ఈ మూడు అవస్థల్లో సుషుప్తలో మనము ఎటువంటి అనుభూతులు ఉండవు, మన ప్రాణము కూడా నిర్లిప్త అవస్థలో ఉంటుంది. ఎందుకంటే దానికి ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరము అన్ని కూడాను అచేతన స్థితిలో ఉంటాయి, కాబట్టి మనకు అనుభవం తక్కువగా ఉంటుంది, నేను అనేదాన్ని అనుభవం కలిగించింది. అందుకనే సూక్ష్మ శరీరంలో మనకి ఈ స్వయం ప్రాణముని స్వయం ఏదో ఉన్న గుర్తులేదు నాకు అది, ఐ థింక్ దాంట్లో మనకి బాగా వస్తుంది అని చెప్పేసి అన్నారు గురుగారు. ఆత్మస్వరూపాన్ని ఎక్కువగా మనం ఎలా తెలుసుకుంటాము అంటే, తర్వాత ఇంకొకటి చాలా అద్భుతంగా నాకు నచ్చింది ఏంటంటే ఆభాస చైతన్యము అన్నారు. అంటే నేను నాకు ఫస్ట్ అసలు అర్థం కాలేదు, తర్వాత రెండు మూడు సార్లు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆభాస చైతన్యము అంటే బేసికల్గా మనము బయట నుంచి లోపలికి ఎప్పుడైతే లోపలికి వెళ్ళడం మొదలెట్టామో అప్పుడు మనము ఎవరము అనే ప్రశ్న వస్తుంది. మనకి గురు దేవుడికి ఏంటి తేడా, మనము అని చూసుకున్నప్పుడు ఆయన గురువుగారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే ఒక అద్దము చంద్రుడి వైపు పెట్టామనుకోండి, సూర్యుడి వైపు పెట్టుంటే ఆ అద్దము ఒకవేళ మని ఒక విండో ఉందనుకోండి, ఆ విండో నుంచి సూర్యుడి లైట్ ఇంట్లో పడుతుంటే ఇంట్లోని వస్తువులన్నీ చాలా రంగురంగులుగా కనపడతాయి, ఆ రంగులన్నీ కూడాను ఆ అద్దం నుంచి వచ్చినాయి. అంటే మన అంతఃకరణము చైతన్యము ద్వారా అంతఃకరణ చైతన్యము ఆ కారణ చైతన్యము వల్ల వాసనలు పాత జన్మ వాసనలన్నీ ఉండిపోతాయి, అవన్నీ కూడాను ఆ కారణ శరీరము ద్వారా మనకి వేరే ప్రాపగేట్ అవుతుంటాయి, వేరే వేరే జన్మలన్నిటి కూడాను మనకి ఇది ప్రాపగేట్ అవుతుంటాయి. సో కారణ శరీరంలో ఈ వాసనలన్నీ ఉండిపోతాయి. ఇవి మళ్ళీ ఉత్తేజితం ఎలా జరుగుతాయంటే దేవుడి యొక్క అది అంతఃకరణ చైతన్యము శుద్ధ చైతన్యం ద్వారా అవుతుంది. సో ఈ లైట్కి ఏమీ వాసనలు ఉండవు, కానీ ఈ విండోకి ఏ కలర్ అయితే గ్లాస్ ఉంటుందో ఆ కలర్ విధంగా కనపడుతుంది. అంటే మనం చూసే బయటవన్నీ కూడాను యాక్చువల్గా అవి మన యొక్క వాసన రిఫ్లెక్షన్స్ మాత్రమే అని మనం ఎప్పుడైతే తెలుసుకోగలిగామో అప్పుడు మనకి చిదానందం కలుగుతుంది అన్నారు. అబ్బా అది నాకు నిజంగా చాలా అద్భుతంగా నచ్చింది. ఐ కెన్ రియలీ ఫీల్ దట్ చిదానందము అని చెప్పేసి గురువుగారు చాలా మంచి పాయింట్ చెప్పారు. అది కూడాను అసలు విశ్వం దర్పయామి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అది మనకి దక్షిణామూర్తిలో ఫస్ట్ శ్లోకము ఏంది అని ఈ నేను ఇప్పుడు విండో ఎగ్జాంపుల్ చెప్పినట్టుగానే ఆయన దాని గురించి చెప్పారు. నేను ఐ థింక్ నేను ఏమన్నా ఎక్స్ట్రా తర్వాత గురువు గారు సుఖ దుఃఖాలు అని కూడా చెప్పారు. తర్వాత స్పీకర్ సాయి వారణాస్ గారు చెప్తారు. గురుభ్యో నమః. స్వస్తి.
నిషిద్ధ వాక్యాల ద్వారా ఆత్మను ఎలా కనుక్కోవాలన్న విషయం చెప్పారు. ఇప్పుడు మన నెక్స్ట్ సంభాషకురాలు శ్రీమతి సాయి వారణాసి గారు అండి.
శ్రీ గురుభ్యో నమః. అనాత్మ ఏదో తెలుసుకుంటే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ఏది కాదో ముందు తెలుసుకోవాలి. స్వయం జ్యోతి డెఫినేషన్ తో స్టార్ట్ చేద్దాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు చైతన్యం ఇచ్చేదాన్ని స్వయం జ్యోతి అంటారు. ఈ స్వయం జ్యోతి జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థల్లోనూ ఉంటుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి కారణం కూడా ఇదే. పోతే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ స్వయం జ్యోతిని గుర్తించాం. ఈ బయట లైట్ ఉన్నప్పుడు మన ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు లోపల ఒక కాంతి ఉందని తెలిసినా కూడా దాన్ని మనం గుర్తించాం. అందుకే ఈ స్వయం జ్యోతి అనేది కేవలం స్వప్న అవస్థకే వర్తిస్తున్నది. స్వప్నావస్థలో మన బయట ప్రపంచంతో సంబంధం లేదు, కానీ మన సూక్ష్మ శరీరం ఆ బయట ప్రపంచంలో చూసిన ఇంప్రింట్స్ బట్టి ఎన్నో రియాక్షన్స్ అయ్యి ఆ వికారాలకి సుఖ దుఃఖాలకి అన్నిటికీ లోన్ అవుతూ ఉంటాం. అందుకే ఈ కేవల స్వయం జ్యోతి అనే దాన్ని సూక్ష్మ శరీరం స్వప్న అవస్థకే వర్తిస్తుంది. సుషుప్త అవస్థకు కూడా మళ్ళీ స్వయం జ్యోతి ఉంది, కానీ కేవల స్వయం జ్యోతి కాదు. ఎందుకంటే ఆ స్టేట్ లో మనకి రియాక్షన్ అంటూ ఏం లేదు, అంతా ఒక స్టిల్నెస్, కామ్ గా ఉంటుంది. కాబట్టి మళ్ళీ స్వయం జ్యోతి ఉందని యాక్సెప్ట్ చేయొచ్చు తప్ప కేవల స్వయం జ్యోతి అనేది కాదు. ఇది ఎలాంటిదంటే మన సూక్ష్మ శరీరంలో అయిన ఇంప్రింట్స్, ఇవన్నీ మనం ఈ జన్మలో చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ లేదా క్రితం జన్మలో ఎక్స్పీరియన్సెస్ మన స్థూల శరీరం మీద ఇంపాక్ట్ ఉంటాయి. ఇది ఎలాగంటే మన ఫిల్మ్ రీల్ మీద ఉన్న ఇంప్రింట్స్ అంతాను ఒక తెర మీద ఎలా మనకి యాక్షన్ గా కలర్ఫుల్ పిక్చర్ గా కనిపిస్తుందో అదే రకంగా మన సూక్ష్మ శరీరంలో ఆయన ఇంప్రింట్స్ అన్ని మన స్థూల శరీరంలో ఇంపాక్ట్ మనకి తెలుస్తూ ఉంటుంది. పోతే దీనికి ఒక లైట్ అంటూ కావాలి. ఇది సాక్షిభూతంగా ఉంటుంది. ఆ లైటే ఆ ప్రొజెక్టర్ లైట్. ఆ లైటే మనలో ఉన్న ఆత్మ తేజస్వరూపం. అది లేకపోతే ఈ రెండు లేదు. ఈ రెండు లేకపోయినా అది ఉంటుంది. అంటే దీన్ని బట్టి మన నేను అనుకునేది ఆత్మది తప్ప శరీరంది కాదు, ఇంద్రియాలది కాదు, ఇంద్రియాలకున్న ప్రజ్ఞది కూడా కాదు. ఇదే సంభాషణ మనకి యాజ్ఞవల్కుడు జనక మహారాజు మధ్య జరుగుతుంది. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో జ్యోతిర్బ్రహ్మణం అనే దాంట్లో చెప్పబడింది అనమాట. అలాగే అంధత్వం మందత్వం పటుత్వం అన్ని ఇంద్రియాలవి. ఆత్మకి ఎదుగుదల లేదు, తగ్గుదల లేదు, అంధత్వం లేదు, మందత్వం లేదు, పట్టుత్వం ఇలాంటివి ఏమీ లేవు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆత్మవి కావు. సుఖ దుఃఖాలు మనసువి. ఇలా అన్ని ప్రతిదీ వాని ఇంద్రియాలకి తప్ప ఆత్మకేమీ లేదు. దీని తర్వాత మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే అహంకారం. ఈ అహంకారం అనేది 103 శ్లోకంలో చెప్పారు. అంతఃకరణం ఏతేషు చక్షుర్ ఆదిషు కరిష్మణి అహం ఇది అభిమానేన తిష్టది ఆవాస తేజస. ఈ అహం అనే భావన అంతఃకరణంలో పుట్టింది. ఆత్మ యొక్క తేజస్సు అంతఃకరణ మీద ప్రతిఫలించి అహం ద్వారా ఇంద్రియాలకి వ్యాపిస్తుంది. అంటే ఈ అహం అంటే నేను బిలాంగ్స్ టు ఆత్మ, నాట్ టు అవర్ సెన్సెస్ ఆర్ బాడీ. డిపెండింగ్ ఆన్ హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ మనం చూసే ప్రపంచం అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది ఎలాగంటే ఈ అహంకారం అనేది సారీ ఈ అంతఃకరణ అనేది ఒక మిర్రర్. ఆ మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఆ ఆత్మ అనే లైట్ ఫోకస్ అయితే అవన్నీ మనం చూసే వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది బ్లూ కలర్ మిర్రర్ అయితే అన్ని బ్లూ కనిపిస్తాయి. దానికి కాన్వెక్సిటీ, కాన్కేవిటీ ఇలాంటివి ఏమైనా ఉంటే బయట ప్రపంచంలో వస్తువులు ఆ రకంగా మార్పు కనిపిస్తాయి. సో బేసిక్ గా ఈ ఆత్మ అనే లైట్ అంతఃకరణం మీద ఫోకస్ అయితే అదే చిదాభాస అంటే బింబ ప్రతిబింబం. దాన్ని బట్టి దానికున్న వికారాల మూలంగా బయట ప్రపంచంలో కనిపిస్తుంది తప్ప ఆత్మకి ఇలాంటి వికారాలు ఏమీ లేదు. సో మనం అంతర్ముఖులమై ఈ అంతఃకరణని కనుక ఆత్మవైపు తిప్పితే బయటేవి మనకి అంటవు. ఇదే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్చాత్ ఆత్మని మాయయా బహిరీవోద్ అద్భుతం యథా నిద్రయ అనే శ్లోకంతో చెప్పారు. దీన్ని బట్టి ఏంటంటే మనం బ్రహ్మాస్మి అవ్వాలంటే మనం ఈ అంతఃకరణని ఆత్మవైపు తిప్పాలి, లేకపోతే అహం దేహోస్మిలోనే మిగిలిపోతాం. సో దీన్ని బట్టి ఏంటంటే మనోబుద్ధి అహంకారం చిత్తాని నాహం నచ ప్రాణం న పంచవాయు పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం నిర్వికల్పో నిరాకార రూపో చిదానంద రూపం శివోహం శివోహం. శ్రీ గురుభ్యో
చక్కగా చెప్పారండి. స్వయం జ్యోతి గురించి అసలు ఆత్మ జాగృతిలో ఎలా ఉంటుంది, స్వప్నంలో ఎలా ఉంటుంది, సుషుప్తిలో ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, ఆ సాక్షిభూతంగా ఆత్మ ఎలా ప్రవర్తిస్తుంది, తర్వాత ఉదాహరణలతో చెప్పారు. చాలా బాగుందండి. ఇప్పుడు భగవద్గీత అండి, మనం విశ్వరూప దర్శనం 1-10 శ్లోకాల వరకు నాదండి, నేను చెప్తాను, తర్వాత వేదం విశ్వరచనను మధ్యమ వైఖరి అని 4 పాదాలుగా చెప్పింది వేదం. వీటిలో 4 పాదాలు 3 పాదాలు మనకు తెలియనివి. కనబడే ప్రపంచం ఒక్క వంతు మాత్రమే మనకు తెలుస్తుంది. ఆ కనబడే ప్రపంచం పావుభాగం అంత విశిష్ట భగవంతు భగవత్ సృష్టి అని మనం భావిస్తే ఆ భగవంతుడు దృష్టి మన చూసే దృష్టిని కూడా ఇస్తాడు. ఏకంలో అనేకం అనే జ్ఞానం మొత్తం అనుభవానికి రావడమే విశ్వరూప సందర్శనం. విశ్వాన్ని మళ్ళీ విశ్వేశ్వరుని ఒక్కటిగా చూడడం విశ్వరూప దర్శనం. తర్వాత అర్జునుడు చెప్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు అర్జున ఉవాచ, ఓ దేవా నాకు రథసారథిగా ఉన్నానంటే నన్ను అనుగ్రహించావు, నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చావు, ఈ గుహ్య విద్య జ్ఞానం వల్ల నా అజ్ఞానం పోయింది, నీవు అన్ని యథార్థములు చెప్పావు, అవన్నీ నాకు భిన్నాలుగా చూపించావు, కానీ నీవు మాత్రం అభిన్నుడివి అని అంటాడు అర్జునుడు. ఓ పురుషోత్తమ, మనం అవిశ్వాన్ని చూస్తే లేదు, విశ్వాన్ని చూస్తున్నాము. సర్వ ప్రాణి కోటి యందు మీ మహత్యమును గురించి విన్నాను, ఇప్పుడు చూడాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు. ఇంకా జగమే జగన్నాథుడి రూపం, అలాంటి రూపం చూడాలి అన్నాడు. అంటే ఈ యోగానికి ఈశ్వర రూప సందర్శన యోగం అనాలి కదా, ఆ పేరెందుకు ఎలా పెట్టారు అని చెప్పేసి గురువుగారు విశదీకరించారు. మరి విశ్వరూప సందర్శన యోగం అని ఎందుకు పేరు పెట్టారంటే విశ్వమే విశ్వేశ్వరుడు. మళ్ళీ విశ్వం అంటే జీవుడు చూస్తున్న విశ్వం ఆవగించంత, విశ్వేశ్వరుడు చూస్తున్నది అనంత విశ్వాన్ని, అందుకు విశ్వరూప సందర్శన యోగం అని చెప్పి పేరెట్టారని చెప్పి చెప్పారు. జీవుడికి తనపై తనకి అధికారం లేదు, పరమాత్మకు మాత్రం అన్నింటిపైన అధికారం ఉంటుంది. అది దానివల్ల కూడా విశ్వరూపం నిరూపణ అవుతుంది, ఆ పేరు పెట్టడానికి ఇదవుతుంది. తర్వాత మళ్ళీ కృష్ణుడు అడుగుతాడు, ఓ యోగేశ్వర నేను సమర్థుని అనుకుంటే నీ అవ్యయమైన పరిధిలేని రూపం చూపించు అన్నాడు. ఈ అర్జునుడు ఇంకా జీవభావం పోలేదు అర్జునుడికి. అతడు అల్పజ్ఞుడు కాడు, బ్రహ్మజ్ఞుడు కాడు, మధ్యస్థితిలో ఉన్న ఉత్తమ సాధకుడు అర్జునుడు. అంతే, విభూతి యోగం అంటే సిద్ధాంతం, విశ్వరూప దర్శనం దృష్టాంతం ఇది. తర్వాత ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, భగవానుడు చెప్తున్నాడు, నీవు అర్హుడవు, భగవంతుడిని చూడడానికి సమర్థత ఎవరికీ లేదు, నీవు నన్ను ఆశ్రయించడం వల్ల అర్హత వచ్చింది. నా రూపములు 100,000-1,000,000 రూపములు, లెక్క పెడుతున్న కొద్దీ లెక్క కందనివి, అనంతానంత రూపాలున్నవి. నాపై నెమలి పింఛంలో ఎన్ని వర్ణాలున్నావో అన్ని రూపాలున్నవి. లీలాతత్వానికి తార్కాణం నెమలి పింఛం, ఆదిత్యులు, వసుతులు, అశ్వినులు వీనందరికీ నీవు ఎప్పుడూ చూడాలి, ఎప్పుడూ చూడని నా ఒక్క దేహంలో నేను చూపిస్తాను అన్నాడు భగవానుడు. యోగపర విశేషం ఏమిటంటే ఏకం అంటే అపరబ్రహ్మ ఆధారం చేసుకుని ఉన్న సర్వ జగత్తులో వాక్కులు పరిణామాలు ఉన్నవి, కానీ ఏకంలో మాత్రం మార్పు లేదు. ఈ చరాచర జగత్తును ఒక్క నా దేహమందు చూడు అంటాడు. తర్వాత విశ్వేశ్వరి యందు విశ్వం ప్రవర్తించే విశ్వాన్ని చూడాలంటే నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, అది గమనించేవాడు భగవను, అగుపించేవాడు భగవంతుడు కాడు. చక్షువు లోపం అంటే ఏమిటంటే 2 విధాల చక్షువులు ఉంటాయని, ధర్మచక్షువు, మనోచక్షువు. ఈ 2 చక్షువులకు దేశ కాల వస్తు పరిమితులు ఉంటాయి. ఎప్పుడైతే దృష్టికి అపరిమితమైన శక్తి వస్తుందో అది దివ్య దృష్టి, దానిని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి భగవానుడు అర్జునుడితో చెప్తాడు. దృష్టిని కూడా ప్రసాదిస్తాడు, అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు అన్నట్టు. మహాయోగేశ్వరేశ్వర తత్పరుడు సర్వోత్కృష్టమైన ఈశ్వర రూపాన్ని అప్పుడు చూపాడు. రూపం అనంతమైన రూపములు, ఆయుధములు, ఆభరణములు, కన్నులు, ముఖములు, గంధములు, మాలలు, ఎన్నో నోళ్ళు, వస్త్రములు ఎన్నెన్నో గోచరించాయి అర్జునునికి. అసలు విశ్వరూప దర్శనం అంటే ఏమిటంటే విశ్వమంతా నేను ఉన్నానని చూపటం. ఇంకా ఇంత దానికి ఇంత విశ్వాన్ని నిర్వాహకుడి నిర్వహిస్తున్నానని ఈశ్వర పాలకులు నేనేనని చెప్పడం ఒకటి. అయితే ఉన్న ఖండదేశం ఖండకాలం అతీత స్థితిని చూపడం విశ్వరూపం. అనేకంలో ఏకం చూపిస్తున్నాడు స్వామి, అది విశ్వరూప దర్శనం అన్నట్టు. నా తర్వాత శ్రీమతి పద్మ చింట గారు దీన్ని కొనసాగిస్తారండి. పద్మ చింట హలో పద్మ చింట గారు ఉన్నారండి.
శివరాణి గారు, సారీ అండి నేను మ్యూట్లో ఉండి మాట్లాడుతున్నాను.
ఓకే.
యా శ్రీ గురుభ్యో నమః. 10, 11, 12 శ్లోకాలను కలిపి వ్యాఖ్యానించారు గురువు గారు. ఇక్కడ అర్జునుడిని కృష్ణుణ్ణి భావించిన తీరును వర్ణించారు. బావా అని అర్జునుడు అంటే ఏం బావా అని కృష్ణుడు అనడం, మిత్రమా అని అర్జునుడు అంటే ఏం మిత్రమా అని కృష్ణుడు అనడం, అలాంటి కృష్ణ స్వరూపం అర్జునుడికి తెలుసు. అయితే అంతకు ముందు కూడా చాలా మంది అర్జునుడికి చెప్పారు కృష్ణుడు పరబ్రహ్మయని యోగేశ్వరేశ్వరుడు అని చెప్తే అర్జునుడు అవునవును అని నమస్కారం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాడు అర్జునుడు, నేను చూసిన ఈయన ఆయన ఒకటేనా ఈ స్వరూపం అని. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే ఒకటి కాదు, రెండు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు, అనంతమైన ముఖములు, అనంతమైన నోళ్లు, అనంతమైన దివ్య చక్షువులు ఉన్నదే ఆ దివ్య స్వరూపం. అర్జునుడికి జీవభావం ఇంకా కొద్దిగా ఉండడం వల్ల అనంతమైన ఈ విశ్వరూపాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతూ ఉంది. అనంతమైన ఆ తేజస్సును దివ్య చక్షువులు ఉండడం వల్ల మాత్రమే అర్జునుడు చూడగలిగాడు. ఇంకా 13వ శ్లోకంలో ఇక్కడ వ్యాసుల వారు తాను ఏ కృష్ణుడి స్వరూపాన్ని చూపిస్తాను అని చెప్పాడో ఆ స్వామి స్వరూపాన్ని ఈ శ్లోకంలో పెట్టినట్టుగా గురువు గారు చెప్పారు. ఏకంలో అనేకం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణగా సముద్రం శరకాల గురించి చెప్పారు. తర్వాత శ్లోకం 14లో ఆనందంతో పాటు స్వామి విశ్వరూపం చూసి ఒళ్ళు పులికిస్తూ ఉన్న అర్జునుడు తన శిరస్సు వంచి కృష్ణుడికి ప్రణామం చేసి చేతులు దోయిలించి ఒళ్ళు వణికిపోతూ గొంతు గాద్గదమైపోతూ ఆ నారాయణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. ఈ స్వరూపాన్ని చూడగానే అర్జునుడికి కనువిప్పు కలిగింది. ఇంతకు ముందు కూడా కృష్ణుడు విశ్వరూపాన్ని 4 సార్లు చూపించాడు. కానీ ఇక్కడ అర్జునుడికి చూపించిన విశ్వరూప వైఖరి వేరు అన్నారు గురువు గారు. దుర్యోధనాదులు విశ్వరూపాన్ని చూసినప్పుడు కనికట్టు అన్నారు, అర్జునుడు కనువిప్పు అన్నాడు. ఇక్కడ ఈ గురువు గారు ఈ శ్లోకాల సారంగా దైవ ప్రకృతి ఉన్న వాళ్ళకి, దైవీ ప్రకృతి ఉన్న వాళ్ళకి విశ్వరూపం కనువిప్పుగాను, ఆసురీ ప్రకృతి ఉన్న వాళ్ళకి కనికట్టుగాను వివరించారు. ప్రపంచాన్ని పరమాత్మ మహిమగా చూడమని చెప్పారు. ఈ సృష్టిలో నేను నాది అనే విభజనే లేదు. సర్వము అతని దివ్య కళామయం అనే జ్ఞానం కోసం విశ్వరూపం. అంతేకాని విశ్వరూపం అనేది ఒక మిరాకిల్ కాదు, భగవంతుడు అంటే పెద్ద మిరాకిల్ అనుకుంటూ ఉన్నారు. అందుకే మహిమలు చూపించి మతాన్ని మార్చే వాళ్ళు మనకి కనబడుతూ ఉన్నారు అని గురువు గారు చెప్పారు. ఇక్కడ మహిమలు చూపిస్తే మనం దేవుళ్ళు అని నెత్తికెత్తేసుకుంటున్నాం. ఉదాహరణగా ఇక్కడ విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుల మధ్య వ్యత్యాసాన్ని గురించి చెప్పారు. ఈశ్వర సృష్టికి ఇక్కడ విరుద్ధంగా ప్రవర్తించకూడదు అని చెప్పి తర్వాత 15, 16, 17, 18, 19 కలిపి చెప్తూ ఇక్కడ కృష్ణుడు పశ్య పశ్య అని భగవానుడు అంటూ ఉంటే అర్జునుడు పశ్యామి అంటే నేను చూశాను అని చెప్పి ఇక్కడ స్వామి యొక్క విరాట్ పురుషుడి వర్ణన అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. దీనిని ఇక్కడ ఈ వర్ణన అంతా కూడా వైరాజ పురుష వర్ణన అని, విశ్వం అంతా విరాజిల్లుతున్నవాడు వైరాజ పురుషుడు అని, ఆది మధ్య అంతములు లేని అనంత బాహువులతో ప్రకాశిస్తూ అగ్నిజ్వాలలు వెదజల్లుతూ ఉన్న ముఖాలతో తన తేజస్సుతో ఈ ప్రపంచాన్ని అంతటినీ తపింపజేస్తున్న స్వామిని చూస్తూ ఉంటే ఇక్కడ నాకు దిక్కులు కనిపించడం లేదు అని, ఈ విశ్వమంతా నీతో నిండిపోయింది అన్నాడు అర్జునుడు. ఈ విశ్వమే విశ్వేశ్వర రూపంగా దర్శించడమే విశ్వరూప సందర్శన యొక్క పరమార్థంగా గురువు గారు చెప్పారు. గురువు గారి పాదపద్మాలకి పదపద్మాలకి కూడా నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణార్విందార్పణమస్తు. స్వస్తి.
చక్కగా వివరించారండి అని పద్మచింట గారు. ఇప్పుడు మనం 18 మంది సంపాదించారండి ఈరోజు. 18 మంది ఇంత పెద్ద ఇది అనిపించింది నాకు. ప్రతి ఒక్కరూ చక్కగా సంభాషించారు, అందరికీ అందరూ సహకరించారు. నా ధన్యవాదాలండి. సర్వం శ్రీరామ చరణారవిందార్పణమస్తు. క్లోజ్ చేస్తాను.